باقی ہیں مدار. یہ وجہ جنماشٹمی کرشناشٹمی گوکلاشٹمی کرشناشٹمی جنماشٹمی گوکلاشٹمی انٹر అదేంటి అనేక అవతారాలు ధరించి భూమి మీద తెచ్చాడు. అన్ని అవతారాల్లో కంటే శక్తివంతమైన అవతారం అంటే ఆ ఉపాధి ద్వారా ఎక్కువ శక్తి ప్రసరించింది అదే కృష్ణ అవతారం. ఆయన హస్తినాపురంలో ఉన్నా బృందావనంలో ఉన్నా ద్వారకలో ఉన్నా ఒకలాగే ఉండేవాడు. ఆ శరీరం పిల్లవాడు ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఎలా ఉండేవాడు, ఆ శరీరానికి నిశ్శబ్దం వచ్చిన తర్వాత కూడా ఒకలాగే ఉండేవాడు. అది జ్ఞానం యొక్క వైభవం. ఆయన పొలిటీషియన్, అడ్మినిస్ట్రేటరు, టీవీ మేకరు అన్నీ కాకుండా అనేక మంచి విషయాన్ని అనేక మంచి మాటల్ని మానవ జాతికి బోధించినటువంటి మహాగురువు, మహా అవతార పురుషుడు, గొప్ప జ్ఞాని. జైల్లో జన్మించాడు కృష్ణుడు. జైలు నుంచి గోకులు వచ్చాడు, గోకుల నుంచి బృందావనం వెళ్ళాడు. బృందావన విహారం అంటారు కృష్ణుడు. ఆ బృందావనంలో గోపికులు కృష్ణుని ప్రేమించారని మనం వింటాం. ఆ గోపికుల ప్రేమ మన ప్రేమ లాంటిది కాదు, అది భౌతికమైన ప్రేమ లాంటిది కాదు. మనం వెంకటేశ్వరం చూసొస్తున్నాం, చూసొస్తున్నాడు ఇది ప్రేమలో వెళుతున్నాం, ఇది దర్శనం చేసుకొస్తే మంచి జీవనం వెళుతున్నాం. మనం తిరుపతి వెళుతున్నాం, వెంకటేశ్వరం చూసొస్తున్నాం, అది మన ప్రేమ మీద వెళ్ళటం కాదు, భక్తి మీద వెళ్ళటం కాదు. ఏదో ఆయన దర్శనం చేసుకొస్తే మనకి మంచి జరుగుతుందని ఏదో భౌతిక దృక్పథంతో వెళ్ళటం, అది మన మనస్సుకు మనకు తెలుస్తూనే ఉంటుంది. ఆ గోపికుల ప్రేమ అటువంటిది కాదు, భౌతికమైన వాంఛలు ఉండవు గోపికుల ప్రేమలో. ఇంకేకాదు వేదకాలంలో ఋషులు ఎటువంటి వాళ్ళు, గోపికులు కూడా అటువంటి వాళ్ళని చెప్తారు. గోపికులు కూడా ఋషులే, వాళ్ళు భౌతికమైనటువంటి వాంఛలతో కృష్ణుని ప్రేమించలేదు, కేవలము కృష్ణుడి కోసమే ప్రేమించినటువంటి వ్యక్తులు, భగవంతుని భగవంతుడి కోసమే ప్రేమించినటువంటి వ్యక్తులు. చాలా మంది మనుషులకి టెన్షన్ వస్తుంది, ఇంటికాడ ఒకలాగా ఉంటారు, నీతిడు ఒకలా ఉంటారు, సంఘలో ఒకలా ఉంటారు, పుట్టింటికాడ ఒకలా ఉంటారు, అత్తారింటికాడ ఒకలా ఉంటారు, గర్భం చుట్టాల ఇంటికి వెళ్తే ఒకలా ఉంటారు, ఎల్లగా మనం అలా ఉంటాం. కానీ కృష్ణుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంటి దగ్గర ఎలా ఉంటాడో యుద్ధ భూమి మధ్యలో కూడా అలాగే ఉంటాడు. అసలు జీవితంలో ఆయన సుమారు 160 సంవత్సరాలు అంటూ జీవించాడు కృష్ణుడు. ఒక పని అవధానానికి తెలిసినప్పటికీ డ్యూటీ కోసం కూడా కొన్ని పనులు చేసేవాడు. ఆయన గౌరవ దగ్గరికి రాయదారిగా వెళ్ళినప్పుడు ఆ పని పూర్తవదనానికి తెలుసు. కానీ కృష్ణుడు మంచి కోసం ప్రయత్నం చేయగలిగాను అనుకుంటారని చేశానన్నాడు. మంచికి కృష్ణుడి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అనేక యుద్ధాలు చేశాడు కృష్ణుడు. ఇంటి దగ్గర హాయిగా అతను భోజనం చేసేప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో, యుద్ధం చేసేటప్పుడు కూడా అంత ప్రశాంతంగా ఉంటాడు. ఇది మనకు ఎవరికైనా సాధ్యం. రాయిదారులు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ టెన్షన్ లేదు. అనేక యుద్ధాలు చేశాడు కృష్ణుడు. యుద్ధాలు చేసినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ టెన్షన్ లేదు. ఇంటికాడ ఎంతో శాంతిగా ఉన్నాడు. మహాయుద్ధం జరుగుతుంటే ఇంకొక 5 నిమిషాల్లో తలకాయలు ఉంటాయో ఉండవు అన్నటువంటి పరిస్థితిలో, ఆ క్రైసిస్లో కూడా ఆయన ఎప్పుడు టెన్షన్ గురించాలి. ఆయనకి యుద్ధ భూమి ఒకటి, ఇల్లు ఒకటి, అంత ప్రశాంతంగా జీవించినటువంటి వ్యక్తి. సర్వసాధారణంగా భక్తులు ద్వారకలకు చూస్తారు ఆయన నివసించడం, ఓ మధురుడు చూస్తారు, తర్వాత బృందావనం అంటూ చూస్తారు కృష్ణ భక్తుడు. రామకృష్ణ పరమేశ్వర గారు చెప్పేవారు, పూరి జగన్నాథంలో ఉన్న అన్నం, కాశీలో ఉన్న గంగ, బృందావనంలో కృష్ణుడు సంచరించినటువంటి ధూళి, ఆ మట్టి, మూడు కూడా భారతదేశంలో చాలా పవిత్రమైన వారు. పూరి జగన్నాథంలో నైవేద్యం పెట్టబడినటువంటి అన్నం, కాశీలో ఉన్న గంగ, బృందావనంలో కృష్ణుడు విహరించినటువంటి దూడి, ఆ దుమ్ము, ఈ మూడు చాలా పవిత్రమైనవి. అంటే దుమ్ము బృందావనంలో ఎవరైనా వెళితే ఆ కృష్ణుడు విహరించినటువంటి ఆ దూడి కొంచెం చేసుకోవటం మంచిదని రామకృష్ణుని మూడు ముక్కలు చెప్పారు. కొంతమందికి రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదు, ఏ బిడ్డలు వేసుకుంటారు. మీకు ఇష్టమైన దేవుడి నామం తీసుకుని, మీకు ఇష్టమైన దేవుడి రూపాన్ని మీరు ధ్యానం చేసి నామం కనుక చేస్తే మీకు ఒక 5 నిమిషాలు నిద్ర వచ్చేస్తుంది. అంటే మీ మనస్సు, మీ మనసుకు ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత కలిగి దానికి మనస్సుకి హృదయం నొప్పుకు ఉపసంహరణ వస్తుంది. ఇంకా సాయంత్రం మీరు పడుకునే ముందు మీకు రాముడు ఇష్టమైతే రాముడు, కృష్ణుడు ఇష్టమైతే కృష్ణుడు, శివుడు ఇష్టమైతే శివుడు అని భగవంతు నామాలు. అసలు సత్యానికి, నగ్న సత్యానికి, ఒక ఫైనల్ ట్రూత్కి, అల్టిమేట్ ట్రూత్కి ఒక రూపం లేదు, నామం లేదు. కానీ ఒక రూపం లేని కానీ నామం లేని కానీ డైరెక్ట్గా మనం పట్టుకోలేము. అది ఏ రంగం మనసుకో సాధ్యమైంది. రూపాన్ని ధ్యానం చేసుకోవటంలో ఒకవేళ మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అనుకుని అర్చావతారం అంటారు దాన్ని, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవచ్చు, నామాన్ని స్మరించుకోవచ్చు. సాయంత్రం మీరు నిద్రపోయే ముందు ఏదైనా మీకు నచ్చిన రూపాన్ని తీసుకుని అది మనసులో ఊహించుకున్న రూపాన్ని మీరు పదరస్తమైన రూపాన్ని చూస్తూ ఉంటారు కదా, సాయంత్రం పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ నామాన్ని మీరు స్మరించుకోవటం. మీరే వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, వెంకటేశ్వర స్వామి నామం స్మరించుకోకుండా పాదాలను మీరు హృదయంలో పెట్టుకుని ధ్యానం చేయండి. చేస్తే మీకు 10 నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంది. అలాగే ఏది ఉండైనా పర్వాలేదు, అన్నీ ఒకటి. శరీరం మరణించాక మన కూడా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, మన మనస్సు మన కూడా వస్తుంది, మన శరీరం కూడా మన కూడా రాదు. కూడా వచ్చి మనస్సుని మన శక్తివంతం చెయ్యాలి, పవిత్రం చెయ్యాలి, మనకి కలత ఉంచకూడదు, మన నిదానంగా ఉంచాలి, కుదిరిగా ఉంచాలి. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, పాలు 5-6 గంటలు కుదిరిగా ఉంటేనే కానీ పెరిగవరు. అదేగా మీ మనస్సు అనేక సంవత్సరాలు నిర్మలంగా ఉంటే, నిశ్చలంగా ఉంటే మీకు జ్ఞానం కలుగుతుంది, కానీ లేకపోతే మీకు జ్ఞానం కలగదా. పాలు పెరిగవటానికే మీకు 5-6 గంటలు టైం పడుతుంది. అదేవిధంగా మీ మనస్సు నిర్మలంగా ఎన్నో సంవత్సరాలు ఉంటేనే కానీ మీ మనస్సు ఆత్మాకారం చెందదు. నేను కృష్ణుడు భగవద్గీతలో చక్కడ శ్లోకం కూడా చెప్పాడు, ప్రసాదే సర్వదుఃఖానాం మాని రస్యోపజాయితే ప్రసన్న చాతుభ్యాసు బుద్ధి పర్యోతిష్టత అని. బహుశా ఈ 2 అధ్యాయంలో శతప్రతి లక్షణాలు ఉన్నాయి. మానవుడికి ఎంత ఇంద్రుని నిగ్రహం ఉందో, ఎంత మనోనిగ్రహం ఉందో, అంత తొందరగా వాడికి జ్ఞానం కలుగుతున్నాడు. తెలియని వాడికి జ్ఞానం కలుగుతుందని ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు. తెలివితేటలు అవసరమే. కొంతమందికి చాలా తెలివితేటలు ఉంటాయి కానీ మనోనిగ్రహం ఉండదు. మీకు శారీరకంగా ఎంత బలం ఉన్నా, మీ ఇంటికారు ఎన్ని రూపాయలు ఉన్నా, నందిని పండు కింద పండుని నంది కింద చేయగల శక్తి మీకున్నా, మీకు మనోనిగ్రహం కలగదు, ఇంద్రుని నిగ్రహం కలగదు. తెలివితేటలకి నిగ్రహానికి సంబంధం లేదు, మీకున్న గౌరవానికి నిగ్రహానికి సంబంధం లేదు. మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం అనేది ఈశ్వరుని యొక్క కరుణ వల్ల, మీరు చేసే సాధన వల్ల వస్తాయి. మీ తెలివితేటలు బట్టి నిగ్రహం రాదు. మీకు ఆత్మభావన లేకపోతే, దైవ భావన లేకపోతే, మీ ఎంత అంతస్తులు ఉన్నప్పటికీ, మీ ఎంత పెద్దవాడైనప్పటికీ, సాంఘికంగా ఆర్థికంగా అధికారంలో నువ్వెంత పెద్దవాడైనప్పటికీ నీకు ఆత్మభావం లేకపోతే నీకు ప్రకృతి దారిపోతుంది. నీ జన్మ మరణ చక్రం నుంచి నువ్వు బయటకు రాలేవు. ఆత్మభావన అవసరం. ఉన్నతంగా ఆలోచించాలి, నువ్వు ఏదైనా ఆలోచిస్తే ఉన్నతంగా ఆలోచించాలి, యథార్థంగా ఆలోచించాలని చెప్తారు ఎవరైనా. నువ్వు నీ మనసును విశాలం చేసుకో, నీ హృదయాన్ని విశాలంగా చేసుకో, ఉదాత్తంగా ఆలోచించు, ఉన్నతంగా ఆలోచించు, నీ హృదయాన్ని ఖాళీ చేసుకో, అలా నీ అన్నతంగా ఆలోచించు అని చెప్తూ ఉంటారు. నీకు కృష్ణుడు ఏమన్నాడంటే కవితల వల్ల కాకరకాయల వల్ల ఉన్నతంగా ఆలోచించాడు. నీకు బొటానీల మాటలు శేరుశనక్కాయల మాటలు దానికంటే నువ్వు ఉన్నతంగా ఆలోచించాలని నువ్వు అనుకుంటే నీ జీవితానికి ఒక రీతి, నీ జీవితానికి ఒక నీతి కనుక ఉంటే నువ్వు ఉన్నతంగా ఆలోచించగలవు. కానీ నీ జీవితానికి ఒక నీతి లేనప్పుడు, జీవితానికి నీకు నీతి లేనప్పుడు, నీ జీవితంలో దైనందిన జీవితంలో నీకు క్రమశిక్షణ లేనప్పుడు నువ్వు ఉన్నతంగా ఆలోచించాలన్నా ఆలోచించలేవని చెప్పాడు కృష్ణుడు. మన పూజ దగ్గర ఉన్న తగిన నిమిషాలే జాగ్రత్తగా ఉంటాం. ఆ పూజ దగ్గర నుంచి బయటకు వచ్చాడు మనం అజాగ్రత్తగా ఉంటాం. అలా కాదు, దైనందిన జీవితంలో నువ్వు క్రమశిక్షణ చేత కనుక పెరిగితే, నీ జీవితానికి ఒక నీతి ఉంటే, నీ జీవితానికి ఒక నీతి ఉంటే నువ్వు ఉదాత్తంగా ఏ విషయం గురించైనా ఆలోచించగలవు. నువ్వు నీతిగా జీవిస్తే, క్లీన్గా జీవిస్తే అప్పుడు నీకు అవిచింతకు సాధ్యం అవుతుంది. ఒట్టి మనుషుల వల్ల, కవుల వల్ల సాధ్యం కాదది. ముందు నువ్వు సాధించవలసింది ఏంటి? నిర్మలమైన మనస్సు, నిర్మలమైన అంతఃకరణం కనుక నువ్వు సాధించకపోతే నీకు జ్ఞానం కలగదు. అనోనిగ్రహం లేని వాడికి ఆత్మభావన కలగదు, ఆత్మభావన లేని వాడికి ఆత్మశాంతి కలగదు, ఆత్మ జ్ఞానం కలగదు, ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి కాలేదు. అందుచేత నువ్వు నిర్మలమైన అంతఃకరణ నువ్వు సంపాదించడానికి ప్రయత్నించు. బజారులో మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే చేతులు డబ్బు లేకుండా కొనడం. అదేవిధంగా నీకు జ్ఞానం కావాలన్నప్పుడు ముందు నిర్మలమైన అంతఃకరణం కావాలి. కృష్ణుడి దగ్గరికి మంచివాడు వచ్చేవాడు, చెడ్డవాడు వచ్చేవాడు కృష్ణుడి దగ్గరికి. కానీ ఎప్పుడూ ఆయన శాంతిని పోగొట్టుకోలేదు. ముద్దడి మనిషి కృష్ణుడి దగ్గరికి వచ్చి, బ్యాడ్ మనిషి వచ్చి ఎప్పుడూ కూడా ఆయన అంతఃకరణమైన శాంతి కానీ, ఆయన నిర్మలత్వం కానీ, ఆయన ధైర్యం కానీ, ఆయన ఆత్మవిశ్వాసం కానీ, ఆయన అంతస్తు కానీ, ఆత్మ స్థాయి నుంచి, చైతన్య స్థాయి నుంచి ఎప్పుడు ఒక అంగుళం కూడా కిందకి పతనం అమ్మలేదు. ఎవరైతే చ్యుతుడు కాడో వాడు అత్యుతుడు. ఎవరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా, జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా, మరణించే టైంలో కూడా ఎవరైతే పతనం కాదు, మరణించే టైంలో కూడా ఎవరైతే పతనం కాదు, జీవితం పోతుని ఎవరైతే చ్యుతి కాకుండా ఉంటాడో వాడు అచ్యుతుడు. కృష్ణుడుకున్న పేరులో అచ్యుతుడు అంటే, కృష్ణుడుకున్న పేరులో ఇదొక పేరు అచ్యుతుడని. అంటే చ్యుతుడంటే పతనం కావడు, అచ్యుతుడంటే పతనం కానివాడు. మనకు మరణం అంటే ఎందుకు ఉపయోగిస్తానంటే, మరణం అనేది మనకు ఉపకారాన్ని చేస్తుంది, మరణం అనేది మనకు మంచి చేస్తుంది. భగవంతుడు మరణం ద్వారా మనకి మంచి చేయడానికి మరణం తీసుకొస్తున్నాడని ధ్యాస లేకపోవటంలో, ఆ తలంపు లేకపోవటంలో, ఆ తాట లేకపోవటంలో మరణం అంటే మనకు భయం వస్తాను. తెలుసా, మరణం అంటే మనందరికీ భయం వచ్చేస్తుంది. కానీ ఈ మరణం ద్వారా భగవంతుడు మనకు ఉపకారమే చేస్తాడు భవిష్యత్తులో అనే తలంపు మనకు లేకపోవటం వల్ల భయం వస్తుంది. భగవంతుడిని తెలియకుండా మనకు మరణం రాదు, ఆయన ఆజ్ఞ లేకపోతే మనకు మరణం రాదు. అంటే మనకి మనకు అనుకూలమని ఇంతకంటే హయ్యర్ బర్త్ తీసుకురావడం కోసం, ఇంతకంటే మనం చైతన్య స్థాయి పెంచుకోవడానికి, ఇంతకంటే మనకు అనుకూల పరిస్థితుల్లోకి తీసుకెళ్ళటం కోసమే భగవంతుడు మనకు మరణిస్తున్నాడు. కానీ మంచి కోసం ఇస్తున్నాడు, కానీ చెడు కోసం ఇవ్వటం లేదు. మీకు అర్థమవుతుంది? ఏదైనా ఉద్యోగస్తులు ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తాడు, చాలా సంతోషిస్తారు. అయ్యో మనకి ట్రాన్స్ఫర్ వచ్చిందని వాళ్ళు బాధపడరు, ప్రమోషన్ వచ్చిందని సంతోషిస్తారు, కానీ ట్రాన్స్ఫర్ వచ్చిందని బాధపడరు. అదేవిధంగా హయ్యర్ భర్తకి, భగవంతుడు మనం హయ్యర్ భర్తకి ప్రమోట్ చేసినప్పుడు మన శరీరానికి మరణం వచ్చే మనం కంగారు పడవలసినటువంటి ఆ పని లేదు. అంచేత భగవంతుడు ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, మీరు ముందు ఎక్కడో మీకు అందరాని కొమ్మను అందుకోవడానికి ప్రయత్నం చేయకండి. ముందు మీకు తెలుసున్న విషయాన్ని మీరు, అంటే మీ మనస్సు మీకు దేవుడు తెలియకపోయినా, మీ లోపల ఉంటుంది చైతన్యం మీకు తెలియకపోయినా, మీ హృదయంలో ఉంటుంది ఆ వాసుదేవ స్వామిని, అందరూ అంతర్యామిగా ఉన్నటువంటి ఆ స్వామి గారు ఎవరో మీకు తెలియకపోయినా, మీ కంట్రోల్ ఎవరో మీకు తెలియకపోయినా, మీ మనస్సు మీకు తెలుస్తుంది కాదు, దాన్ని జాగ్రత్తగా నిర్మూలంగా అట్టే పెట్టుకోండి. మనస్సుని ఎప్పుడైతే నీకు నిర్మలం అయిందో, అది పూర్తిగా నిర్మలం అవుతుందో, అప్పుడు ఏమవుతుందంటే నీకు ధ్యానం ఇష్ట కలుగుతుంది. చాలా మంది అంటా ఉంటారు, మనకి ధ్యానం కలగటం లేదండి, ధ్యానంలో కూర్చున్నా ధ్యానం కుదరటం లేదండి. ముందు ధ్యానం కుదరాలంటే ముందు జపం చేయాలి. మీరు జపం బాగా చేయగా చేయగా కొంతకాలానికి ధ్యానం ఇష్ట కలుగుతుంది. కానీ ఒకటో తర్వాత చదవకుండా మనం పదవ తర్వాతలోకి వెళ్ళలేము, ఇంకా దాని స్టాండర్డ్ ఏమి ఉండదు అక్కడ. మనకు అవకాశం ఉంటే రోజు ఒక గంట సేపు మౌనం ఉండటం కూడా మంచిది. ఇచ్చిన మాధుర్యం కూడా మనోనగ్రానికి సహకరిస్తుంది. మనకి ఇంగ్లీష్లో సామెత కూడా ఉంది, తక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు తక్కువ ఆలోచిస్తారు. కొంతమందికి నోరిపితే పరుషవాక్యాలు వస్తాయి కానీ మంచి మాటలు రావు. అంచేది నీ ఎరువు మాట మనకి మంచి తెచ్చినా మాట, చెడు తెచ్చినా మాట, ఈ బాట జ్ఞాపకం తెచ్చుకోండి. మనకు మాటల సహాయం లేకుండా భగవంతుడు తెలియబడతాడు. వేదంలో చెప్పిన మాటలు, భగవద్గీతలో చెప్పిన మాటలు, బైబిల్లో చెప్పినటువంటి మాటలు, రమణ మహర్షి చెప్పిన కూడా మాటలు, ఆ మాటలు మనం అండగా తీసుకుని, ఆ మాటలు మనం సుపూర్తిగా తీసుకుని భగవంతుడిని అనుభవం పొందాలి. కానీ మాట సహాయం లేకపోతే మనకు జ్ఞానం లేదు, విజ్ఞానం లేదు. మనం సర్వసాధారణంగా దేవుడి పోటీని ఎలా పెట్టుకుంటాం, ఎలా పెట్టుకుంటామని ఈ గోడవలు తగిలించుకుంటాం. దేవుడి ఫోటోల్ని, అవతార పురుషుల యొక్క ఫోటోల్ని, స్వర్గీయుల యొక్క ఫోటోల్ని ఇలా మనం గోడవలు తగిలించుకుంటాం. శ్రీకృష్ణుడు ఒక డ్రామాలో ఏమన్నాడంటే, దేవుని మాట వదిలేయండి, మీరు గాడలో దీన్ని ఏ నోబుల్ మ్యాన్, షో మీ ఏ నోబుల్ మ్యాన్, దీన్ని ఏ జెంటిల్ మ్యాన్, దీన్ని ఎన్ ఎగ్జాల్టెడ్ సోల్, ఏ నోబుల్ సోల్, ఐ విల్ లాడ్జ్ హిమ్, ఐ విల్ కీప్ హిమ్ ఇన్ మై హార్ట్. ఎవరో మీ దేవుడిగా అక్కర్లేదు, ఒక మంచి పవిత్రమైన మనస్సు గలవాణ్ణి, నిర్మలమైన అంతఃకరణం గలవాణ్ణి, పరిశుద్ధమైనటువంటి ఆ శుద్ధి గల బుద్ధి గలవాణ్ణి, పరిశుద్ధమైన బుద్ధి గలవాణ్ణి ఒక మనిషిని నాకు చూపించు. వాళ్ళు మీ బంగారం మీరు ఏ రంగంలో చేనపెట్టిలో జాగ్రత్త పెట్టుకుంటారో ఆ మనిషిని నేను ఎక్కడ గోడ మీద ఎత్తుండా హృదయంలో నేను జాగ్రత్త పెట్టుకుని ఆరాధిస్తానని శ్రమిస్తే అంటే దానివల్ల ఏమిటంటే వాడు మీ ఆరాధించే మనిషి ఎంత పవిత్రడో వీడికి కూడా అంత పవిత్రత కలుగుతుందని చెప్పడం కోసం షేక్స్పియర్ ఒక డ్రామాలో క్యారెక్టర్ చేత చెప్పేస్తుంది. కొంతమంది గాలిపటాలు అని ఉంటారు. గాలిపటం ఏం చేస్తుందంటే ఎదుగారిస్తే ఎదిగిపోతూ ఉంటుంది. కొంతమంది మనస్సు అలా ఉంటుంది, కొంతమంది బుద్ధి ఎలా ఉంటుంది, దానికి స్థిరత్వం ఉండదు, దానికి నిర్మలత్వం ఉండదు. వాళ్ళు కుదిరిగా ఉండరు, పక్క వాళ్ళు కుదిరిగా ఉండనివ్వరు, వాళ్ళు శాంతిగా ఉండరు, పక్క వాళ్ళ నైబర్స్ కానీ పక్క వాళ్ళు కూడా శాంతిగా ఉండనివ్వరు. ఇంకా వాళ్ళు అశాంతి తోడు కాలిపోతూ ఉంటారు, ఇతరులను కూడా అశాంతి జరిపిస్తూ ఉంటారు. అధికారి నువ్వు చేయవలసింది నీ బుద్ధి శుద్ధి చేసుకో. నీ బుద్ధి శుద్ధి అవ్వకుండా అది బుద్ధి బుద్ధి స్థిరపడదు. స్థిరపడిన బుద్ధికే ఆత్మభావన కలుగుతుంది. ఆత్మభావన కలిగిన వాడికే ప్రకృతి దారిస్తుంది. ప్రకృతి ఎవరికైతే దారిచ్చిందో వాడికే ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి కలుగుతుంది. వాడు ఈ మరణాన్ని జయించి బయటకు వస్తాడు, మృత్యువుని జయించి బయటకు వస్తాడు. అయితే కృష్ణుడు చెప్పింది ఏంటంటే, మీరు జీవితం పొడిగినా భగవంతుడి యొక్క నామాన్ని, మీరు ఈశ్వరు యొక్క నామాలలో మీరు నచ్చిన నామాన్ని చేసుకుని మీరు ధ్యాసలో ఆ నామాన్ని స్మరించండి. నామం అత్యంత శక్తివంతమైనది, నామం అత్యంత శక్తివంతమైనది. మీరు నామస్మరణం చేయగా చేయడం దానికి అత్యంతమైన శక్తి ఉంది. మీలో ఏమైనా దోషాలు ఉంటే, మీలో ఏమైనా లోపాలు ఉంటే, మీలో ఏమైనా పాపాలు ఉంటే, మీలో ఏమైనా బలహీనత ఉంటే వాటిని ఈ నామం భగవంతు యొక్క నామం కాల్చి మూడిచ్చేస్తుంది. అందుచేత కనీసం మీ జీవితం పొడిగినా ప్రాక్టీస్ చేయని నామాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసుకోండి, నామాన్ని స్మరించుకోండి. ఇక్కడ కృష్ణుడు చెప్పే విషయం ఏంటంటే, మీకు తెలివితేట ఉండొచ్చు మంచిదే, కానీ తెలివితేటల వల్ల మీ బుద్ధి స్థిరంగా, మీ తెలివితేటల వల్ల మీ మనసుకు పవిత్రత రాదు. నువ్వు కేవలం ఈశ్వరుని స్మరించడం వల్ల, ఈశ్వరుని ధ్యానం చేయటం వల్ల, ఈశ్వరుడు నామాన్ని ఉచ్చారణ చేయటం వల్ల, సత్పురుషులతో వనవాసం చేయటం వల్ల నీ బుద్ధి శుద్ధవుతుంది అని మనస్సు అనుగుతుంది, నీ మనస్సు అనుగుతుంది. నువ్వు భగవంతుని స్మరించకపోతే, భగవంతుని ధ్యానం చేయకపోతే, విష్ణు సహస్రనామాలో లేదా లలిత సహస్రనామాలో శివ సహస్రనామాలో ఏదో ఒకటి నువ్వు ధ్యాస పెట్టుకుని ఆ నామం ఎందో ఏదో ఒక నామం ఎందో రూపం ఎందుకు నువ్వు ధ్యాస పెట్టుకోకపోతే నీకు ఎన్ని తెలియచేటలు ఉన్నప్పటికీ నీ మనస్సు బాహ్య మతానికి వచ్చేస్తుంది, ఇంద్రియాలు కూడా బాధ్యము కొనిపోతాయన్నాడు వాసుదేవుడు. నీకు భక్తి లేదనుకో, నీకు భక్తి లేదనుకో, పరమేశ్వరుని ధ్యానం చేయలేవనుకో, నువ్వు ఈశ్వరుడిగా నీకు గౌరవం లేదనుకో, ప్రేమ లేదనుకో, నీకు ఒకవేళ ఎంత తెలివి ఉన్నా, నీకు ఎంత అంతస్తున్నా, ఎంత ధనం ఉందా, ఎంత గౌరవం ఉన్నప్పటికీ నీకు నీ ఇంద్రియాలన్నీ బాహ్యముఖానికి వచ్చేస్తాయి, నీ మనస్సు కూడా బాహ్యముఖానికి వచ్చేస్తాయి. ఉండాలని మన ధూడు కానీ, లేకపోతే కాశీలో ఉన్నటువంటి బంగారం జలం కానీ, లేకపోతే పూరీ జగన్నాథులను అన్నం ఆ ప్రసాదం తీసుకోవడం మనకి విడిచిపెట్టం. ఎప్పుడైనా క్షేత్రాలకు వెళితే ఇది నదుల్లో మిగిలినప్పటికీ, ఎన్ని ఎన్ని వ్రతాలు నువ్వు చేసినప్పటికీ, ఇవన్నిటికంటే ఎక్కువ పడితే నీ మనస్సులోని శాంతి అంటున్నాడు సోమవారం. బయట నువ్వు వ్రతాలు ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని యాప్ యాత్రలు చేసినప్పటికీ ఎన్ని నదుల్లోనూ ఎన్ని నదుల్లోనూ స్నానాలు చేసినప్పటికీ నీ మనస్సు నీ అంతఃకరణలో ఉన్న శాంతి, నీ మనస్సులో ఉన్న శాంతి, నీ మనస్సులో కుదిరినటువంటి నీ తీర్థాలకి నీ గుడి చుట్టూరు తిరగటాలకి దానికి దీనికి పోలికలేదు. అన్నిటికంటే నీ మనశ్శాంతి గొప్పది అన్నాడు స్వాముల వారు. తీర్థయాత్ర వెళ్ళొచ్చు ఎన్ని సెకండరీ, నీ తీర్థయాత్ర కంటే కూడా నీ మనస్సులో ఉన్నటువంటివి ఆ శాంతి గొప్పది. నీ మనస్సులో కలవరం లేకపోతే ఆ మనస్సు తొందరగా సెటిల్ అయిపోతుంది. మనసు తొందరగా సెటిల్ అయిపోతుంది. జ్ఞానాభిమకుండా హృదయాభిమకుండా దయ్యాభిమకుండా ప్రయాణం చేయటం ప్రారంభిస్తుంది. భగవద్గీత స్వయంగా భగవంతుడి ముఖంలో వచ్చినటువంటి శాస్త్రం. అంటే సర్వసాధారణంగా శివుడు చెప్పింది శివగీత అంటారు, రమణ మహర్షి చెప్పింది రమణ గీత అంటారు, అష్టావక్రుడు చెప్పింది అష్టావక్ర గీత అంటారు, మరొకరు చెప్పింది మరొక గీత అంటారు, దత్తాత్రేయుడు చెప్పింది దత్తాత్రేయుడు గీత అంటారు, కానీ కృష్ణుడు చెప్పింది కృష్ణ గీత అని అంటారు. భగవద్గీత ఏమంటారు కానీ కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడై ఈశ్వరుడై చెప్తారు. అంటే కృష్ణుడు చెప్పిందని కృష్ణ గీత అని చెప్పరు. ఏమంటారు కానీ భగవద్గీత అంటే కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, ఈశ్వరుడు భగవంతుడు అందరూ అందరిలో ఉన్న అంతర్యామగా ఉన్నవాడు ఎవడో వాడే కృష్ణుడు. కృష్ణుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఇండివిజువల్ కాదు. మన అందరి హృదయాల్లో ఏ వస్తువు అయితే అంతర్యామగా ఉందో ఆ వస్తువు కృష్ణ రూపం ధరించాడు. స్వయంగా భగవంతుడు కృష్ణుడని చెప్పడానికి కారణం అది అవతారం యొక్క వైభవం అటువంటిది. అది ఇంకా అవసరమైతే ఆయన భక్తులను రక్షించడం కోసం, ఆయన భక్తుల మీద ఆయనకున్న ప్రేమను ప్రదర్శించడం కోసం ఆడిన మాట కూడా తక్కువే వాడు. అది కృష్ణుడు అన్నటువంటి వైభవం, అది కృష్ణుడు అన్నటువంటి వైభవం. ఇంకా ఆయనకి పాపం రాదని మీరు అనుకోవచ్చు, ఆయన హృదయంలో ద్వేషం ఉంటే కదా పాపం రావటానికి. ఆయన హృదయంలో ద్వేషం ఉంటే పాపం, కానీ హృదయంలో ద్వేషం లేని వాడికి పాపం ఏంటి? అది అంటే కృష్ణ ఇంతవరకు వాళ్ళు కృష్ణాష్టం కాబట్టి మనం ఈరోజున కృష్ణుడు అని చెప్పుకున్నాం. కృష్ణుడు యొక్క చరిత్ర భాగవతంలో ఉంటుంది. ఆచార్య వారు అన్నారు దేవుడు గీత నామసహస్రం, భగవద్గీతని నామసహస్రం అంటే విష్ణు సహస్రనామాన్ని విడిచిపెట్టొద్దని అని చెప్పాడు. ఒక్కొక్క నామం చదువుతుంది ఒక గుణం స్ఫురిస్తుంది కాబట్టి మనస్సు నిలబడి నేను తెలియకుండా అనడటం ప్రారంభిస్తుంది. ఒక్కొక్క నామం ఆ నామం స్మరించుకోవటం వల్ల మీ మనస్సు చల్లబడుతుంది. అంటే ఏసీ దగ్గర ఉన్నప్పుడు మీ శరీరం ఎలా ఉంటుందో, మీరు భగవంతుని నామాలు అనుకోవటం వల్ల కూడా మీకు ఆ మనస్సు అంత చల్లబడిపోతుంది. మీకు ఎంత ఎంత క్రైసిస్ లో ఉన్నప్పటికీ ఆ క్రైసిస్ నుంచి మీ మనస్సు విడుదల చెందుతుంది. అంటే అది విష్ణు సహస్రనామాలో మీకు ఇష్టం, లలిత సహస్రనామాలో శివ సహస్రనామాలో మీకు ఏది ఇష్టం అయితే అది చదువుకోమని చెప్పారు. అంటే మీరు ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, మరి ఆ నామాన్ని స్మరించుకోవటం, వారు చెప్పిన మాట కదా మనం బాగు చేసేది, మనం బాగుపడ్డా చెడిపోయిన మాటే కారణం. అంటే మనం బాగు చేసేది మాటే కాబట్టి ఆ మాటను కూడా దేవుడికి ఎంత విలువ ఇస్తున్నామో, గురువుకి ఎంత ఇస్తున్నామో, మన ఆ మాటకు కూడా అంతే విలువ ఇచ్చి మనం బాగుపడతామని ప్రయత్నం చేసుకోవాలి. ఇల్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు, కెరటాలు లేనప్పుడు, దేవరస్సుగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు, సూర్యు యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది మీకు నీటిలో. అదేవిధంగా ఎవరి మనస్సు అయితే ఎంత నిర్మలంగా ఉంటుందో, ఎవరి మనస్సు అయితే నిశ్చితంగా ఉంటుందో, ఎవరి మనస్సు అయితే కలకలాకుండా ఉంటుందో, అటువంటి హృదయంలో ఈశ్వరుడు ప్రతిబింబిస్తాడు. మీకు స్పష్టంగా తెలుస్తుంది, ఇట్ ఇస్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కృష్ణుడు తొమ్మిది అధ్యాయాలు. అది ప్రత్యక్షాలు. మీరు శాస్త్రాల మీద ఈ పుక్కుడు పురాణాల మీద మీరు ఆధారపడక్కరు. మీకు భగవద్గీత మీ హృదయంలో కలుగుతుంది. మీరు ఏ గురువుని ఆశ్రయించినా, ఏ రూపాన్ని ఆరాధించినా, మీరు ఏ మతంలో ఉన్నప్పటికీ, ఏ దేవుని మీరు ఆరాధించినప్పటికీ మీకు సాక్షాత్కారం మీ హృదయంలోనే కలగాలి. అంటే యేసుక్రీస్తు చెప్తారు దిక్కిండడం మాత్రమే మీ జీవితం స్వర్గరాజ్యం ఎక్కడో బయట లేదు మీ హృదయంలో ఉంటాయి. అంటే నువ్వు ఎవరు ఏ మతంలో ఉన్నా, ఏ గురువుని ఆరాధించినా, నువ్వు ఉపాసన ఈ ఉపాసనా పద్ధతి ఏదైనప్పటికీ, అది శరణాగతి పద్ధతి అయినప్పటికీ లేకపోతే విచారణా పద్ధతి అయినప్పటికీ, ఆ ఆత్మ సాక్షాత్కారం, ఆ దైవ సాక్షాత్కారం నీ హృదయంలోనే పొందాలి. పొందవలసిన వస్తువు అట్లే నీకు దూరమే లేదు. నీ శరీరం కంటే, నీ ఇంద్రియాల కంటే, నీ మనస్సు కంటే అత్యంత సమీపంలో ఉంది, నీకు దగ్గరగానే ఉంది, నీ హృదయంలో ఉంది. అంతేకాదు అది నీ వయం ఇప్పుడు నీకు తెలియదు, అవి తెలుసుకున్నాక తెలుస్తుంది, ఏమైనా తెలుస్తుంది. ఏ వస్తువుని తెలుసుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అది నీవే ఉందా అన్న సంగతి ఇప్పుడు తెలియదు, అవి తెలుసుకున్నాక నీకు తెలుస్తుంది. ఇట్ ఇస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఇస్ ఇంగ్లీ సైన్స్, ఇట్ ఇస్ రాజల సైన్స్. ఇది భగవద్గీతని సైన్స్, అది పర్ఫెక్ట్ సైన్స్. ఏదో మా మీద అనుగుణమైన మాటలు, ఇది స్పెక్యులేషన్ కాదు, ఇది సైన్సే, అది సైన్సే. అంటే ఆ సైన్స్ ఇటు నీ రోజులో ఉన్న వస్తువులు డైరెక్ట్ గా పట్టిస్తున్నాయి, ఇండైరెక్ట్ గా కాదు.
డైరెక్ట్గా నీ ఒక హృదయం వస్తువు ప్రత్యక్షంగా నీకు తెలుస్తుంది. అప్పుడు శాస్త్ర ప్రమాణం కూడా నీకు అక్కర్లేదు. ప్రత్యక్షంగా నీ హృదయంలో వస్తువు నీకు తెలుస్తుంది. ఇప్పుడే శరీరం మరణించే వరకు అక్కర్లేదు. ఇప్పుడే ఎక్కడే నీ శరీరం ఉండగానే నీ శరీరం అటు ఇటు తిరుగాడుతున్నప్పుడే లోపల వస్తువు డైరెక్ట్గా నువ్వు అనుభవం తెచ్చుకోవచ్చు. ఇది ఈ జ్ఞానం అంటే అని కృష్ణుడు 9వ అధ్యాయంలో చెప్తాడు. అది సైన్స్ అంటే అనేక సైన్సులు ఉన్నాయి, లోకంలో అనేక సైన్సులు ఉన్నాయి. ఒక్కొక్క సైన్స్ ఒక్కొక్క వస్తువు గురించి చెబుతాయి. దిస్ ఇస్ కింగ్లీ సైన్స్. అన్ని సైన్సులకి ఇది ఇది రాజు. ఎంచదంటే నువ్వు ఎవరో నీకు తెలియపరిచేది ఇది మాత్రమే, ఈ ఆత్మవిద్య మాత్రమే అని చెప్పి ఉడుకోలేదు. ఆత్మవిద్య యొక్క వైద్యం చెప్పాడు చెప్పాడు కృష్ణుడు ఒకసారి చెప్తాడు చెప్తాడు ఆయన దేవుడు తెలిస్తే మనం సరిగ్గా చెప్పలేకపోతున్నాం అనుకుంటా ఉంటాడు. మధ్య భగవంతుడికి వచ్చిన తెప్పలో చూడండి, భగవంతుడితో ఎటువంటి తెప్పలు వస్తున్నాయో చూడండి. చెప్తాడు ఒకసారి బాగా ఎక్స్ట్రీమ్ కలిసి చెప్తాడు. చెప్పినప్పుడు దానికి ఏదో మన ఇందులో వెళుతుంది, టీచింగ్లో వెళుతుంది. మనం 70% డిస్ట్రీక్ చేయలేకపోతున్నాం ఈ టీచింగ్లో. ఆత్మవిద్య గురించి, ఆత్మజ్ఞానం గురించి భగవద్గీతలో చెప్పాడు, చాలా చోట్ల దాన్ని టచ్ చేశాడు, చాలా చోట్ల చెప్పాడు. కానీ మనం పూర్తిగా జస్టిస్ చేయలేకపోతున్నాం ఈ టీచింగ్లో అనుకుని చివరికి ఏమన్నా ఆత్మవిద్యను లేనే అన్నాడు. అంటే దానికి ఆత్మవిద్యకి ఆత్మజ్ఞానానికి మాకు తేడా లేదు. ఆత్మజ్ఞానానికి మాకు మీరు తేడా చూస్తే మీ నోట్లో మట్టి పడుతుంది. అంటే ఆత్మవిద్యకి అంత టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఆత్మవిద్యకి భగవద్గీతలో ఇచ్చాడు. ఇచ్చిన డైరెక్ట్గా మీకు పట్టిస్తున్న వస్తువుని, వస్తువుని డైరెక్ట్గా మీకు అది పట్టిస్తుంది. దాని వైఫం అటువంటి దాన్ని గురువుకి సేవ చేసిన, ఈశ్వరుని ధ్యానం చేసిన, ఈశ్వరుడు పట్ల నువ్వు భక్తి కలిగి ఉన్నావు, నీకు వచ్చేది ఆత్మజ్ఞానం భగవద్గీత చెబుతోంది అని ఎవరు చెబుతున్నారు అండి? నీ భక్తులు అంటున్నాడు భగవద్గీత చెబుతోంది. అంటే గురువుకి సేవ చేయొచ్చు, కానీ దాని గమ్యం ఏంటి? ఆ గురు సేవ నీకు ఎక్కడ దారి చూపిస్తుంది? నువ్వెవరో నేను తెలుసుకోవడానికి ఆ గురు సేవ నీకు సహకరిస్తా అని భగవద్గీత చెబుతోంది. సమాజానికి సేవ చేసిన అంటే జనరల్గా ఏంటంటే మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటే లోకాన్ని తక్కువ ప్రేమిస్తాం. మనం మనల్ని మనం తక్కువ ప్రేమించుకుంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తాం. మన గురించి మనం తక్కువ ఆలోచించుకుంటున్నాం అనుకుంటే లోకం గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మన గురించి మనం ఎక్కువ ఆలోచించుకుంటున్నాం అనుకుంటే లోకానికి సంబంధించిన ఆలోచన మనకు ఉండదు. మూల తలంపు యొక్క మూలం నేను తెలియకపోయినా, ఇతర తలంపులకి మూల తలంపులకి మధ్యన భేదం నీకు తెలియకపోయినా, ఆ మూల తలంపు మూలమే మనం తెలియక్కర్లేదండి. ఇతర తలంపులకి మూల తలంపు కొన్ని భాగం తెలియటానికి కూడా ఈశ్వర అనుగ్రహం అవసరం అన్నారు. మూల తలంపు యొక్క మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు, మూల తలంపు యొక్క మూలంలో చైతన్యం ఉంది. ఆ మూల తలంపు యొక్క మూలం తెలుసుకుంటే మరణం లేని స్థితికి ఎదిగి వెళ్తాం, అమృత స్థితిని పొందుతో అంత దూరం వెళ్ళక్కర్లేదు నువ్వు. అసలు ఇతర తలంపులకి మూల తలంపులకు ఉన్న భేదం నీకు తెలియటానికి కానీ ఈశ్వర అనుగ్రహం లేకపోతే నీకు తెలియదు. మీకు అనేక తలంపులు వస్తున్నాయి. ఈ తలంపులన్నింటికి మూల తలంపు ఒకటి ఉంది. ఆ మూల తలంపుకి ఇతర తలంపు, ఇది మూల తలంపు. ఆ మూల తలంపుకి వచ్చే ఈ ఇతర తలంపులు, ఆ రెండింటికి మధ్య భేదం నీకు తెలియటానికి కూడా ఈశ్వర అనుగ్రహం లేకపోతే నీకు తెలియబడదు, గురువనుగ్రహం లేకపోతే నీకు తెలియబడదు. ఇప్పుడు కృష్ణుడు గీతలో ఒక మాట చెప్పాడు, నన్ను ఆరాధించండి అన్నాడు, నన్ను వర్షిప్ చేయండి అన్నాడు. నాకు ఇష్టమైన పని, మీ మనసుకు ఇష్టం లేకపోయినా దేవుడికి ఇష్టమైన పని మీరు చేయడం నేర్చుకోండి అన్నాడు. మీకు అర్థమవుతుంది? మీ అహంకారానికి ఇష్టం లేకపోయినా భగవంతుడికి ఇష్టమైన పని మీరు చేయడం నేర్చుకోండి. అంటే వర్క్ ఫర్ మీ, నా కోసం పని చేయండి, వర్షిప్ మీ, నన్ను ఆరాధించండి. కానీ విత్తులో ఆ చేసే పని ఏంటంటే మీరు చేసే పని ప్రేమతోటి చేయండి. మీరు చేసే ఆరాధన మీరు పువ్వులేవో పెడతారు కదా, పువ్వులు పళ్ళు దేవుడి దగ్గర పెడతారు కదా, ఆ చేసే పని ప్రేమతోడు చెయ్యండి, మెకానికల్గా చెయ్యండి. నాకు సంబంధించిన పని మీరు చేసినా ప్రేమతోడు చెయ్యండి, నన్ను ఆరాధించినా ప్రేమతోడు చేయండి. వర్షిప్ మీ మిత్రులవు అంటే ఇది ప్రేమతోడు చెయ్యండి. మీరు పుష్పం పెట్టినట్టు పండు పెట్టినా చేసి ఎందుకు ప్రేమతోడు చెయ్యండి. ప్రేమతోడు చేయి చేస్తే మీ లోపం ఉంటుంది, అజ్ఞం కాలు గూడుతవుతుంది. భగవంతుడికి సంబంధించిన పని, గురువుకి సంబంధించినటువంటి పని, సమాజానికి సంబంధించినటువంటి పని, ఈ లోకానికి లోకక్షేమం కోసం మీరు ఏ పని చేసినప్పటికీ మీ అజ్ఞానం నాశిస్తుంది. మీరు పెద్ద ఎక్కువ పనులు చేయలేదు, కొద్ది పనులు చేసినప్పటికీ లోకక్షేమం కోసం, మీరు చిన్న చిన్న పనులు చేసినప్పటికీ సమాజం యొక్క శ్రేయస్సు కోసం మీరు చిన్న చిన్న పనులు చేసినప్పటికీ మీ అజ్ఞానం కాలిపోదవుతుంది. రవంత చేసినా దాని ప్రభావం నేను ఎవరి మీద చూపిస్తున్నాను. మంచి పని ఏదైనా మీరు రవంత చేసినా నిరంతర చేసినా దాని ప్రభావం మీ మనసు మీద ఉండనే ఉంటుంది. మీరు ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు గౌరవంగా కానీ అగౌరవంగా ఇవ్వద్దు. ఎవరితోటైనా ఒక మాట మాట్లాడేప్పుడు గౌరవంగా మాట్లాడు కానీ అగౌరవంగా మాట్లాడదు. నిర్మవుతుంది, అజాగ్రత్తగా మాట్లాడకు. అది ఈ చెవుడు మీద భగవద్గీతలో చెబుతున్నారట ఈ మాటలన్నీ కూడా. ఈ భక్తులు చెబుతున్నారు ఇదంతా నా సొంతం కాదు, భగవద్గీతలో చెప్పాడు. నువ్వు ఎవరికి ఏది చేసినా ఏ పని చేసినా పని చేసి పని గౌరవంగా ఉండాలి. ఒకరిని మామిడి పండు ఇవ్వాలనుకున్నారనుకోండి, మాటలు వస్తే వారిని మీ ఇంటికి పిలిపించా మామిడి పండు వారికి మీరు ఇవ్వడం కంటే మీరే వారి ఇంటికి పెట్టుకెళ్ళి మామిడి పండు ఇస్తే ఇంకా బాగుంటుంది. అంటే మీ ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది, మీ చైతన్య స్థాయి పెరుగుతుందని ఇది భగవద్గీతలో చెప్పలేదు, ఒక ఉపనిషత్తులో చెప్తాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళుతున్నాం. వెంకటేశ్వరం ఉండేదో మనం 400 500 వేస్తాం. వెంకటేశ్వరంకి మనం దానం చేసామనుకోండి అనుకుంటాం, ఎంటోత్సవం 400 దానం చేసామనుకుంటాం, ఎంటోత్సవంకి రూపాయలతో పూజ చేసామనుకుంటాం. అయితే అతను ఏ పని చేసినా పూజ భావంతో వచ్చింది. ఎవరు అంటున్నారు, మరో పక్కన ఈశ్వరుడు అంటున్నారు, ఒక పక్కన ఆత్మ అంటున్నారు. వీటికి భగవంతుడి వృధానికి కూడా చెప్పుకుపోయాడు కదా, భగవద్గీతలో రకరకాలుగా చెప్పుకుపోయాడు. ఓ చోట ఏమో ఉన్నది ఒకటి అంటాడు, ఓ చోట ఏమో అర్జునాన్ని నువ్వు పూర్వజన్మంలో ఉన్నావు, నువ్వు ఉన్నావు నేను ఉన్నాను, కానీ నీకు నాకు తేడా ఏమిటంటే ఆ పూర్వజన్మల గొడవలని నీకు తెలియదు నాకు తెలుసు అంటాడు. ఒక చోట ఒక అధ్యయనంలో ఏం చెబుతాడంటే అర్జున పూర్వజన్మలు నీకు అనేక జన్మలు గడిచిపోయి నాకు అనేక జన్మలు గడిచిపోయి కానీ తేడా ఏమిటంటే నాకు తెలిసింది నీకు తెలియదు అని ఒక చోట చెప్పాడు. మరొక చోట ఏంటండి ఉన్నదేదో ఉంది లేని దేవుడో లేదు ఇది నిశ్చయం ఉంటాడు మరొక చోట. అదే ఆయన పద్ధతిలో ఆయన చెప్పుకు వెళ్ళిపోయాడు. ఎందుకు ఇక్కడ ఏమంటున్నాడంటే గురుసేవ చేయమంటున్నాడు, విచారణ చేయమంటున్నాడు, ధ్యానం చేయమంటున్నాడు, ఏదో పద్ధతిలో ఇవన్నీ చేయమంటున్నాడు. ఈ మూడింటికి సంబంధం ఏమిటి అని అదే భగవాన్ అంటున్నారు. ఆయన వాడారు ఈశ్వరుడు అనే మాట వాడారు, గురువు అనే మాట వాడారు, చైతన్యం అనే మాట వాడారు, ఆత్మ అనే మాట భగవంతుడు వాడిన మాట నిలవని భగవద్గీతలో. అయితే అన్ని మీరు కదా అన్ని ఒకటి అంటున్నారు ఇక్కడ స్వామివారు రమణ స్వామివారు. వాసుదేవ స్వామి వారు చెప్పింది ఓ చోట ఆత్మ అంటాడు, ఓ చోటు గురువు అంటాడు, ఓ చోటు చైతన్యం అంటాడు, ఇంకో చోటేమో మరొక ఏదో ఆత్మ అంటాడు. ఇవన్నీ పర్యాయ పదాలు, ఇవన్నీ పర్యాయ పదాలు. మన ఇంగ్లీష్లో వాటర్ అంటాం, హిందీలో పాణి అంటాం, తమిళంలో తండ్రి అంటాం, తెలుగులో నీళ్ళు అంటాం, ఇవన్నీ ఒకే వస్తువుకు చెందుతున్నాయి. అదేవిధంగా చైతన్యం అన్నా ఆత్మ అన్నా గురువు అన్నా దేవుడు అన్నా ఒకే వస్తువుకు చెందుతున్నాయి. ఇవన్నీ కూడా అది వాడచ్చు ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడవచ్చు. అంటే ఈశ్వరుడన్నా గురువన్నా చైతన్యమన్నా ఆత్మన్నా ఇవన్నీ ఒకటే, ఇంకే పర్యాయ పదాలు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఒకటి నీలో నీలో దయీభావం ఉన్నంత కాలం ఇక్కడ ఇక్కడ చెబుతున్నాడు. గురువు ఇంతకు అవసరం వచ్చాడంటే నేను ఈశ్వరుడు అంతా ఇంతకు వచ్చాడని నీకు ద్వైత బుద్ధి ఉంది. నేను శరీరం లోపల ఉన్నాను, ఈ శరీరం బయట ప్రపంచం ఉంది, వైకుంఠంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి ద్వైత బుద్ధి నీకుంది, భేద బుద్ధి నీకుంది. వైకుంఠం వైకుంఠం అంటే ఏం లేదు, నీకు భేద బుద్ధి నశించిందనుకోండి ఇక్కడే ఇక్కడే ఇప్పుడే నీకు వైకుంఠం దర్శనమిస్తుంది. చాలా మంది శరీరం చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తానని చూస్తారు. ఎక్కడ వైకుంఠం ఉందంటే భేద బుద్ధి ఎక్కడైతే నశించిందో భేద బుద్ధి నశించిన తోట వైకుంఠం వాడు పొందుతాడు. భేద బుద్ధి నశించిన వెంటనే ఆ వైకుంఠ స్థాయి మీరు పొందుతారు. అంటే మీరు జిమ్మూరులోనే ఉన్నారనుకోండి, మాట వస్తే ఈ శవం ఎక్కడ జిమ్మూరులోనే ఉందనుకోండి, మీకు భేద బుద్ధి నశించిందనుకోండి, ఆ వైకుంఠంలో ఏ స్థితి ఉందో ఆ స్థితి మీకు ఇక్కడ ఆ స్థితి మిమ్మల్ని వరిస్తుంది. ఆ స్థితి అది మీరెళ్ళటం కాదు, ఆ స్థితి వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. అంటే వైకుంఠం మీరు పొందడానికి శరీరం మరణించే వరకు ఆగక్కర్లేదు. భేద బుద్ధి నశించిన రోజు ఆ ద్వైత బుద్ధి నశించిన రోజు, శరీర బుద్ధి నశించిన రోజు, దేహ బుద్ధి నశించిన రోజు, ఆ దేహభావం నశించిన రోజు వైకుంఠం మీకు ఇక్కడే మిమ్మల్ని వరిస్తుంది. ఆ వైకుంఠ స్థితిని మనం పొందలేకపోవడం కారణం మనలో ఉన్న భేద బుద్ధి, మనలో ఉన్న ద్వైత బుద్ధి. మీలో ద్వైత బుద్ధి ఉంది కాబట్టి, మీలో భేద బుద్ధి ఉంది కాబట్టి అది పోగొట్టుకోవడానికి కృష్ణుడు గురువు దగ్గరికి వెళ్ళమన్నాడు కానీ కాలక్షేపానికి చెప్పలేదని రమణస్వామి చెబుతున్నారు. ఇక్కడ నీకు భేదబుద్ధి లేదనుకో, నీకు భేదబుద్ధి లేదనుకో, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళవలసిన పని నీకు లేదు, నీకు రోగం లేదనుకో మందు వాడవలసిన పని లేదు, హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు. నీకు ద్వైత బుద్ధి ఉంది కాబట్టి గురువుని సమీపించి గురువుని సేవ చేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందమని వాసుదేవ స్వామి వారు చెప్పారు. అంటే నీ అంతస్తుని బట్టి అది చెప్పారు, నీకున్న రోగాన్ని బట్టి ఆ మందు ఇచ్చారైనా నీలో ద్వైభావం ఉన్నంతకాలం నీకంటే భిన్నమనుకుని గురువుని అన్వేషిస్తారు. ద్వైత భావం దాన్ని కాబట్టి గురువుని వెతుకుతావు, గురువుని వెతికి గురువు దగ్గర నువ్వు అడిగి అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటావు. అంటే దేవుడు ఏరు నేను ఏరిన బుద్ధి నీకు ఉంది కదా, గురువు ఏరు నేను ఏరిన బుద్ధి నీకు ఉంది కదా. రమణ మహర్షి గారికి గురు శిష్యు సంబంధం లేదు, సుఖమే సుఖం, శాంతే శాంతి, ఆనందమే ఆనందము, చైతన్యమే చైతన్యము, ఆత్మీయ ఆత్మ. గురువు లేదు, శిష్యుడు లేదు, భక్తుడు లేదు, భగవంతుడు. రమణ మహర్షి గారు ఎంత చిటారికి వెళ్ళిపోయారంటే అసలు భక్తుడికి భగవంతుడికి భేదం చూడటం ఏంటన్నాడు. ఆయన ఎంత చిటారు కొమ్మకి వెళ్ళిపోయారంటే అసలు భక్తుడికి భగవంతుడికి భేదం ఎందుకు చూడాలన్నాడు. భక్తుడు కూడా భగవంతుడు చూడ సన్నమానమే. నా భేదం చూస్తున్నామంటే నీ మనస్సులో దోషం. అంటే నువ్వు భగవంతుడిని ఎంత గౌరవిస్తున్నావో భక్తుని కూడా ఎంత గౌరవంగా చూస్తే భగవద్ అనుగ్రహానికి పోత చూడబోతారు. రమణ మహర్షి గారు చెప్పినమాట, వండర్ఫుల్ గా ఉంటుంది ఇది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వాక్యం. నాకే కనుక అజ్ఞానం ఉంటే మీకు చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. నేనే కనుక జ్ఞానిని అయితే నిజంగా నాకు జ్ఞానం ఉంటే నేను నాకు బోధించడానికి ఇతరులు లేరు. మామూలు గురువు అయితే ఉంటుంది వాడు ఏదో నేను ఉద్ధరిస్తున్నానని, కానీ జ్ఞానికి మట్టి ఇతర వాడికి వాడు టీచ్ చేసినవి వాడికి ఏదో నేను ఉద్ధరిస్తున్నానని భావన వాడికి ఉండదు. ఏం చేయాలి, వాడికి వీడికి భేదం వాళ్ళకి కనపడదు. అది జ్ఞాని యొక్క వైపు. ద్వైత బుద్ధి నీకు ఉంది కాబట్టి గురువుని సమీపించమని కృష్ణుడు చెప్పాడు గీతలో. గురువు ఏం చేస్తాడంటే నీకు సత్యాన్ని బోధిస్తాడు, ఆత్మ గురించి బోధిస్తాడు, నీ మనస్సును లోపలకు తోడుకెళ్తాడు. అది గురువు చేసే పని. నీ తెలివితేటల వల్ల నీ మనస్సును లోపలకు నువ్వు తోడుకెళ్ళడు. గద్దమంచడం దూడ తోడుకెళ్తాను చూడ పొలం, అలాగే నీ తెలివితేటల వల్ల నీ మనస్సును లోపలకు తోడుకెళ్ళడు. అది గురువు అనుగ్రహం వస్తుంది, ఈశ్వర అనుగ్రహం వస్తుంది. నీ మనస్సును లోపలకు తోడుకెళ్ళాలంటే ఎక్కడైతే చైతన్యం ఉందో ఆ మనస్సు యొక్క మూలంలోకి మనస్సును చూడుకుని వెళ్ళాలంటే ఈశ్వరానుగ్రహం లేకుండా గురువు అనుగ్రహం లేకుండా నీ మనస్సును అక్కడ తిప్పలేదు. నీ ముఖమే అడి తిరగదు, నీ ముఖమే అడి తిరగదు. అంచేత నీ గురువు సత్యాన్ని బోధిస్తాడు, సత్యాన్ని బోధిస్తాడు, నీ మనస్సు అంతర్ముఖపరుస్తాడు. సత్యం మీద కాకుండా అసత్యం మీద నువ్వు కనుక బేసి ఉంటే అవసరమైతే ఆధారాలు ఓడగొడతాడు గురువు. నీ ఆధారాలను ఓడగట్టడానికి నీ మీద కరుణ లేక కాదు, ఆ సత్యానుభవం నుంచి అది పుంజింపజేయటానికి. నీ లోపల ఉన్న సత్యాన్ని నీకు డైరెక్ట్గా నీకు ఎక్స్పీరియన్స్ చేయడానికి అవసరమైతే నీకున్న భాషంగా నీకున్న ఆధారాలని ఊడగొడతాడు. అంతేకాని అది ఎందుకు చేస్తాడు, డైరెక్ట్గా నా ట్రూత్ నీకు అది ఎక్స్పీరియన్స్ చేయించడం కోసం. అది నీకు సత్యాన్ని బోధిస్తాడు, సత్యాన్ని బోధిస్తాడు, టీచ్ చేస్తాడు. ఎవడు గురువు? నీ గురువు లోపల ఉన్న ఆత్మ వీడు, లోపల ఉన్న ఆత్మే వీడు. ఆ గురువు అంటే ఎవడు? లోపల ఉన్న చైతన్యమే వీడు. ఆ లోపల చైతన్యం గురించి వీడు చెప్తా ఉంటాడు, వీడు ఏదో అదే చెప్తా ఉంటాడు, ఓ పక్కన చెప్తా ఉంటాడు, అది రిసీవ్ చేసుకోవాలని నీ మనసును లోపలికి తోడుకెళ్తా ఉంటాడు, నీ మనసును లోపలికి తోడుకెళ్తా ఉంటాడు. ఇప్పుడు మనకున్నది చర్మ దృష్టి, మనకున్నది ఏంటి? చర్మ దృష్టి. మనకున్నది బాహ్య దృష్టి. ఒకవేళ మనకి ప్రేమలు ఉన్నా ఆ ప్రేమలు ఎటువంటి ఎటుండి? కొంతమంది మేమంటే ఇష్టం, మా ఇంట్లో వాళ్ళందరినీ మేము ప్రేమించుకుంటున్నాం అని అనుకుంటున్నాం. మీ ఇంట్లో అంటే మీకు ఇష్టమే కదా, మీ ఇంట్లో వాళ్ళందరినీ మీరు ప్రేమించుకుంటున్నారు. మీ ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళని ప్రేమించుకుంటున్నారు, వాళ్ళు సమాజాన్ని కూడా ప్రేమిస్తూ ఉంటారు. ఈ ప్రేమలు ఎటువంటి అని షేక్స్పియర్ ఒక డ్రామాలో ఏం చెప్పండి, స్కిన్ డీప్ లవ్ అని. మీ చర్మం ఎంత లోతుందో నీ ప్రేమ కూడా అంతే లోతుందని. అంటే మా ఆయనకి బాగా ఇష్టం అని మీరు అంటారు అనుకోండి, ఎవరైనా ఒకసారి ఒక కష్టమైన మాట నేను ఆయన అనంటే నీ ఆయనే నీ మీద ఉన్న ప్రేమంతో ఆయనకు పోతుంది. దీన్ని షేక్స్పియర్ ఏమన్నాడండి, స్కిన్ డీప్ లవ్ అంటే నీ చర్మానికి ఎంత లోతుందో నీ భౌతిక నేను నీ ప్రేమ కూడా అంతే లోతుందో. నీ ఈశ్వర ప్రేమ ఏం కాదు. స్వామి శివానంద చెప్తాడు, బేరింగ్ సెల్ఫ్ బేరింగ్ జరిగింది, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. ఒకరు గురువు చేసి పని లోపలి గురువు చేస్తూ ఉంటాడు, బయట గురువు చేసి పని బయట గురువు చేస్తూ ఉంటాడు. బయట గురువు ఎలా చేస్తాడు? మాట్లాడతాడు, బోధిస్తాడు, నేను ప్రేమిస్తూ ఉంటాడు, నేను ప్రేమిస్తూ ఉంటాడు. అంటే నిన్ను ప్రేమించడం ప్రేమ కోసం ప్రేమించడం, అంగరసత్యం దగ్గర నేను తీసుకెళ్ళడం కోసం ప్రేమిస్తాడు. ఇప్పుడు పిల్లలు చూడండి, బయటలోకి వెళ్ళామంటే 10 పైసలు ఇస్తాం, 20 పైసలు ఇస్తాం అంటారు. ఇంటికాడు తల్లిదండ్రులు 10 పైసలు ఇద్దామని వాళ్ళు చూసి ఆ బయటలో తోలేయడం కోసం 10 పైసలు ఇస్తాం అంటారు. ఇక్కడ చూడండి, అలాగే గురువు కూడా వాడిని ప్రేమిస్తూ ఉంటాడు. ఎక్కడో దూరంగా కూర్చోమని దగ్గరికి రమ్మంటాడు, వాడిని సంతృప్తి పరుస్తూ ఉంటాడు, నువ్వు స్నానం చేసామంటాడు, భోజనం చేసామంటాడు, లేదా వాడు కావాల్సింది ఇస్తాడు, వీడి మీద ప్రేమ కలిగేటట్టు చేసుకుంటాడు. ఇవన్నీ ఎందుకు చేసుకుంటా అని అర్థం సత్యం లేదు. మీ కళ్ళు తెరిపించడం కోసం కొన్ని ఎక్కడో దూరంగా కూర్చుని గురువు పిలుస్తాడు, ఏం చేస్తున్నామంటాడు, ఎలా ఉన్నామంటాడు, భోజనం చేసామంటాడు, స్నానం చేసామంటాడు. మీకు అర్థమవుతుంది, ఇంటికారు అందరూ బాగున్నారంటాడు. ఇవన్నీ ఈ ప్రశ్న కోసం ఏంటి అన్ని అడుగుతున్నాడు గురువు అనుకుంటావు. నేను సంతృప్తిపరిచి ఆయన మీద గౌరవం కలిగించుకోవడం కోసం, ఆయన మీద ప్రేమ కలిగించుకోవడం కోసం చూసి నేను హృదయం దగ్గర చుట్టేయడం కోసం చూస్తాడు గురువు అది చేసేది. బయట ఉన్న గురువు నీ లోపల తోడుకెళ్తాడు, లోపల ఉన్న గురువు నీ లోపల గుంజుకుంటాడు. అంటే బయట గురువు చేసే పని బయట గురువు చేస్తాడు, లోపల గురువు చేసే పని లోపల గురువు చేస్తాడు. అంతేగా కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడు, గురువును ఆశ్రయించి గురువును సమీపించి తెలుసుకోమని గీతలో చెప్పాడు. అంటే అర్థం అర్థం లేని మాటలు కాదు భగవద్గీతలో చెప్పినాయి. అంటే స్వామివారు అలా చెప్పారని చెప్పడం కోసం ఈ విషయాలు చెబుతున్నారు ఇక్కడ రమణస్వామి. పుస్తకాలు చదివిన వాడు గురువు అని కాదు, పుస్తకాలు చదివితే వస్తా పాండిత్యం వస్తుంది అంతే. వస్తువు ఏ వస్తువునైతే నువ్వు పొందుదామనుకుంటున్నావు, ఏ పురుషుణ్ణైతే నువ్వు పొందు, ఏ పురుషోత్తమునైతే నువ్వు పొందుదామనుకుంటున్నావు, ఏ వస్తువుని తెలుసుకోవడం వల్ల నువ్వు తెలుసుకోవాల్సిందంటూ ఏది నిగల ఉండదో ఆ వస్తువు ఎవడైతే అయి ఉన్నాడో వాడు గురువు. గురువు అంటే పాండిత్యం అక్కడ గురువు అని కాదు, పాండిత్యం గురువు కాదు, అంటే లోపల నా సద్వస్తువుని తాను దానిది ఎవడైతే అనుభవిస్తున్నాడు. అంటే శరీరం ఇప్పుడు మనకి తానేనిగా ఎలా వ్యక్తం అవుతుందో అలా లోపలటువంటి ఆ సత్యవస్తువు ఎవరికి తానుగా వ్యక్తం అవుతుందో వాడు గురువు అని. నువ్వు ఏ వస్తువుని తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ వస్తువు ఎవరైతే తానుగా అనిపిస్తున్నాడో, ఏరిగా కాకుండా తానుగా అనిపిస్తున్నాడో వాడు గురువు. అంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఎవరైతే అతను శాంతికి బాహ్యమైన విషయాల మీద కాకుండా స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన ఆనందం తన హృదయంలోంచి విజృంభించి సహస్వారాన్ని ముంచుతుండే వాడు గురువు. అంటే రమణ మహర్షి గారికి ఇంకో పేరుంది శాంతికి రాజు అని. ఆయన దేనికి రాజు? ఏదో ఒక దేశానికి రాజు కాదు, దేనికి రాజు? శాంతి సామ్రాజ్యానికి రాజు. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు. ఏమంటారు? ప్రిన్స్ ఆఫ్ పీస్, కింగ్ ఆఫ్ పీస్. అంటే శాంతి సామ్రాజ్యమే ఒక సామ్రాజ్యం కట మన రెండు, దానికి ఆయన అధిపతాడు. మీకు ఏ మనుషుల మీద అయితే ప్రేమ ఉందో, మీరు బాగా అభివృద్ధిలో ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా మనంతటా వాడు చేయాలనుకుంటారు మీరు. అలాగే ప్రతి జ్ఞాని కూడా ఏదైతే తను అనుభవిస్తున్నాడో, ఏదైతే తాను పొందుతున్నాడో, తాగి తను ఆశ్రయించిన వాళ్ళని ఆ స్థితికి తీసుకురావాలని చూస్తూ ఉంటాడు. లోకానంతా కూడా వర్షం వచ్చినప్పుడు భూమి ఎలా తడుస్తుందో లోకానంతా శాంతితో జ్ఞానంతో తడపాలని చూస్తాడు వాడు గురువు. ఈ భౌతిక దృష్టి కూడా మనకు అంతే కదా, భౌతికంగా చూసిన అంతే. మీకు ఎవరి మీదైనా ప్రేమ ఉన్నప్పుడు వాడిని చాలా లిఫ్ట్ చేయాలని చూస్తారు, వాళ్ళు అని చేయాలని చూడరు. అలాగే జ్ఞాని కూడా, జ్ఞాని కూడా ఎవడైతే తనను సమీపిస్తున్నారో, ఎవడైతే తనను ఆశ్రయిస్తున్నారో, ఆశ్రయించిన వాళ్ళకి ఆశ్రయించిన వాళ్ళకి, అంటే చూపుడు ఎయిడ్ దగ్గర కూర్చున్న వాళ్ళకి ఎక్కువ దరిద్రం ఉంటుంది, కాస్త దూరంగా కూర్చున్న వాళ్ళకి దరిద్రంలో తేడా ఎలా ఉంటుందో, అలాగే జ్ఞానిని ఆశ్రయించిన వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ వాళ్ళు లాభాన్ని పొందటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే గురువు అంటే ఆత్మే, గురువు అంటే చైతన్యమే, గురువు అంటే పరమశాంతి, గురువు అంటే ఒక అంతులేని, నువ్వు ఎంత అనుభవించినా విసుగు లేని వస్తువు అది. గురువుడు భగవంతుడితో సమానంగా ఎందుకు చెప్పారంటే, గురువుని భగవంతుణ్ణి, భగవంతుణ్ణి పొందటానికి గురువు సహాయం చేస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? నీ హృదయంలో ఉన్న భగవంతుని పొందటం కోసం ఎవరు సహాయం చేస్తున్నారు? గురువు సహాయం చేస్తున్నాడు కాబట్టి అని చెప్పి గురువుని కూడా భగవంతునితో సమానంగా చూడమన్నారు. ఇది కృష్ణుడు చెప్పిన సారాంశం అయ్యా అని భక్తునికి రమణ మహర్షి గారు చెబుతున్నారు. కృష్ణుడు చెప్పిన సారాంశం ఏంటంటే, నీ హృదయంలో ఒక ఈశ్వరుడు ఉన్నాడు. నీ పరమసత్యం పురుషోత్తముడు ఎక్కడున్నాడంటే, పురుషుడు ఎక్కడున్నాడంటే ఈ హృదయంలో ఉన్నాడు. వాడిని పొందేయడానికి ఎవడైతే నీకు సహాయం చేస్తున్నాడో వాడు కూడా వాడితో సమానమే, వాడు కూడా భగవంతుడితో సమానమే. భగవదానుభవం పొందటం కోసం ఏ గురు అయితే నీకు సహాయ సహకారాలు అందిస్తున్నాడో వాడు కూడా భగవంతుడితో సమానమని గురువుకు కూడా ఈశ్వర స్థానం ఇస్తున్నారు. ఆయనే పరమాత్మ, ఆయనే ఈశ్వరుడు, లేకపోతే గురువు, ఆత్మ, చైతన్యము. భగవాన్ ఏమంటున్నారంటే, ఇవన్నీ మాటలే, నువ్వు ఏది పట్టుకున్నావు అంటే విడిచిపెట్టకుండా పట్టుకో, విడిచిపెట్టకుండా పట్టుకో. నీకు రాముడు అయితే రాముడు, కృష్ణుడు అయితే కృష్ణుడు, శివుడు అయితే శివుడు, నీ గురువు అయితే గురువు. కొంతమంది గురువు మీద ప్రేమ ఉంటుంది, గురువు మీద ప్రేమ ఉంటుంది, కొంతమంది దేవుడి మీద కంటే గురువు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. రంగనాథస్వామి ఊరేటంటే రామానుజుడు శిష్యుడు ఒకడు పాలు కాస్తున్నాడు, రోజు సాయంత్రం పాలు తాగేవాడు రామానుజుడు. రామానుజుడు ఇంటికి వచ్చాడు రంగనాథస్వామి, ప్రతి బొమ్మ దగ్గర 2 నిమిషాలు 3 నిమిషాల కంటే ఆగడదు, ఏం వెళ్ళిపోతా ఉంటాడు, ఇంకో ఇంటికి వెళ్తాడు. అంటే వాళ్ళకు కూడా కనిపించాలి కదా, అందరికి కనిపించాలి కదా. అది శిష్యుడు పేరు చెప్పి రామానుజుడు ఏమన్నా అంటే, తొందరగా 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 రావు, రంగనాథుడు వెళ్ళిపోతున్నాడు, తొందరగా రావు, వచ్చి తిరుమాళ దర్శనం చేసుకోండి. తిరుమాళ అంటే పెద్దవారని, అందరికంటే పెద్దవారు ఎవరు? భగవంతుడే పెద్దవాడు. అంటే వైష్ణవులు భగవంతుని ఏమంటారంటే పెరుమాళ్ళు, పెరుమాళ్ళు అంటారు. రామానుడు ఏమంటాడంటే, వాడిని పిలుస్తాడు, ఏమన్నా తన సేవకుని పిలుస్తాడు, తొందరగా రంగనాథస్వామి వెళ్ళిపోతున్నాడు. అంటే సేవకుడు ఏమన్నాడంటే, నీ దేవుడు నువ్వు చూసుకో, నా దేవుడు నేను పాలు కాస్తున్నాను అన్నాడు, నేను రానన్నాడు. వాడు ఏమన్నాడు, నేను నీ దేవుడు లేదా నువ్వు చూసుకో, నా దేవుడికి ఇప్పుడు నేను పాలు కాసే పనులు ఉన్నాను, ఈ పని విడిచిపెట్టి ఆ దేవుడి దగ్గర, నీ దేవుడు వాడు, వాడు నీ దేవుడు, నీ దేవుడి దగ్గరికి నువ్వు చూసుకో, నా దేవుడికి ఇప్పుడు నేను పాలు కాస్తున్నాను, ఈ పని విడిచిపెట్టి ఆ దేవుడి దగ్గర రాను అన్నాడు వాడు. అని చెప్పి నాకు నువ్వే దేవుడు, నీకు ఆయన దేవుడు, నాకు నువ్వే దేవుడు అన్నాడు. అది గురువు అన్న ప్రేమ. చివరికి అది విడిచిపెట్టి రాలేదు. తిరువన్నమలై ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు మూడున్నరతో భగవాన్ అన్నారు, మీరు వెళ్ళి దర్శనం చేసుకురండి వాళ్ళని అంటే అన్నవాడు. సూర్యుని చూసి నేను నేత్రాలతో ఇంకెవరిని చూస్తాను వాళ్ళు అనుకున్నారన్న మాట. అది షాడో భగవాన్ అంటారు. భగవాన్ లోకం, భగవాన్ నామం, భగవాన్ చెప్పిన మాటలు తప్పించి మృగనాడకి ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు ఎవరైనా టౌన్లోకి వచ్చారనుకోండి, తిరువన్నమలై టైంలో ఎక్కడికి దూరం వెళ్ళవుతారో, ఎవరో పెద్దలు వచ్చారన్నారు వెళ్ళి చూసుకుని అంటాడు అని అన్నారు రోజున భగవాన్. అంటే సూర్యుని చూసి నీ నేత్రాలతో నుంచి ఎవరిని చూస్తానని అన్నాడు. అందరికీ కుదరదు, గురువు మీద కూడా అందరికీ ఆమె ఇష్టపడదు. అలా మృగనార కుదిరింది. ఫస్ట్ టైం మృగనార వెళ్ళినప్పుడు ఆయన మొలక మంచం మీద కూర్చున్నారట్టుండే, ఢిల్లీ ఒక మేడ కూడా ఒక డాబాలు అయిందట్టుండే, ఒక తాటాకులు పాపం వచ్చింది. మృగనార అలా వస్తాంటే బొమ్మ వేసుడు ఫేస్ చేసి కూర్చున్నారన్న మహర్షి. మృగనార వస్తాంటే లెగిశాడు. ఆ జన్మాంతర అనుభవం ఏంటో మనకు తెలియదు. లెగిసి ఆ పాకలోంచి బయటకు వచ్చాడట్టు. బయటకు వస్తే ఒక అర్థం అట్టుబడి తెచ్చాడు ఆయన మృగనారు. ఆయనకి కవి మృగనారు తమిళంలో మన తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ ఎటువంటి కవో, తమిళంలో మృగనారు అటువంటి కవి. ఆయన అంతకుముందే భగవాన్ మీద ఐదు పద్యాలు రాసి తెచ్చాడు. అట్టిపడి అర్థం చేతిలో పెట్టాడు. ఈ ఐదు పద్యాలు రాసిన కాగితం చేతిలో పెట్టాడు. మొట్టమొదటి దర్శనం చెప్పాడు ఒకసారి మురుగునారు. చెబితే అట్టిపడిలో బలమై పెట్టే పక్కన ఈ పద్యాలు చదివాడట. ఏ పద్యాలు? ఈ మురుగునారు భగవాన్ గురించి రాసిన పద్యాలు చదివాడు. అప్పుడు మురుగునారు మురుగునారు చోటు భగవాన్ గారు, మురుగునారు మనిషి వాచకరులాగా రచనలు చేయగలవా అన్నాడట. నా నోటంట వచ్చిన వాక్య అంటే చిదంబరం నటరాజు గురించి మాణిక్య వాచకరు ఎన్ని వేల పోయింది చెప్పాడు, మాణిక్య వాచకరులాగా నువ్వు కవిత్వం చెప్పగలవా అన్నాడట. ఆ నూటంలో వచ్చిన మాట ఎప్పుడు వచ్చిందో అలాగే అన్ని వేలు పరిచయాలు చెప్పాడు. అంటే మురుగునారిని ఏమంటారంటే నీ షాడో భగవాన్ అంటారు. ఒక భగవాన్ తప్పించి, భగవాన్ చెప్పిన మాటలు తప్పించి చివరికి దేని ఆయనకి అట్రాక్షన్ కాదు. అది జన్మంతర అనుభవం. రమణ మహర్షి గారు రిపీటెడ్గా ఒక మాట చెప్పుకోవాలి, ఇది బాగా జ్ఞాపకం తీసుకోండి. భగవాన్ వాటిని గుర్తించుకోండి, గుర్తించుకోండి, గుర్తించుకోండి. ఎవరైతే ఈశ్వరుడికి శరణాగతి పొందాడో వాడిని ఎన్నడు భగవంతుడు విడిచిపెట్టడు మర్చిపోడని. గుర్తించుకోండి, భగవాన్ ముందు మాట్లాడు, గుర్తించుకోండి, గుర్తించుకోండి. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు రిమెంబరెన్స్ లో పెట్టుకోండి. ఎవరైతే ఈశ్వరుడికి శరణాగతి పొందాడో వాడిని భగవంతుడు మర్చిపోడు, వాడిని విడిచిపెట్టడు. ఈ మాట మీరు గుర్తించుకోండి, సదా గుర్తించుకోండి అని భగవాన్ రిపీటెడ్గా ఈ మాట చెప్పారట. సందర్భాన్ని బట్టి ఆయన విడవకుండా పట్టుకోండి, గురువుని విడవకుండా, లేకపోతే మ్యానిఫెస్టెడ్ కాదు ఒక అవతార పురుషుని విడవకుండా పట్టుకో. నీకు ఏది ఇష్టమే తగ్గి ఇంచక మీకు ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. అంటే నీకేది ఇష్టం లేదు, అది ఇష్టంగా పట్టుకో. ఎవరిని? ఒక అవతార పురుషుని కానీ ఒక గురువుని కానీ ఆశ్రయించు. అంటే ఆశ్రయిస్తే ఇంజిని ఏ విధంగా అయితే పెట్టిన లాక్కుపోతుందో అదే విధంగా అవతార పురుషుడు కూడా నేను లాక్కుపోతాడు. అవతార పురుషుడు కూడా నీ లాక్కుపోతాడు. జన్మ అంటే ఏంటి, పునర్జన్మ అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, కర్మ ఫలితం ఎలా ఉంటుంది, జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి, ఇవన్నీ గురువుని సమీపించి అన్ని విషయాలు తెలుసుకుని, గురువుని గౌరవించి, గురువుని సమీపించి, గురువుని ప్రశ్నించి ఇవన్నీ విషయాలు తెలుసుకో అని కృష్ణుడు చెప్పాడవయ్యా గీతలో. ఇవన్నీ నీకోసం చెప్పినయే అని ఇక్కడ ఆ భగవద్గీతలో చెప్పిన మాటలను భగవాన్ ఇక్కడ రమణ మహర్షి గారు రిపీట్ చేస్తున్నారు. మనం శీతాకాలం పొద్దున్న మంటలేసుకుంటాం, ఏం చేసుకుంటాం, చలిపోవటం కోసం ఆ మంట దగ్గర కూర్చుంటాం. మళ్ళీ ఆ మంటకు దూరం అవుతామనుకోండి ఏమొస్తుంది మనకి? చలి వచ్చేస్తుంది. అలాగే భగవద్ను దానికి దూరం అవుతామంటే మీకు సందేహాలు, ఉన్నాడో లేడా, ఉన్నాడు అనుకునేవాడు ఉన్నాడో లేడు, ఉన్నాడో లేడు అని మీకు ఎక్కువ సందేహాలు అనుమానాలు వస్తువు దూరం లేకుండా మీకు డౌట్స్ వచ్చాయి. నువ్వు డౌటింగ్ ప్రామస్ కింద తయారు అవుతావు. నీకు సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి, అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. అలా వస్తువు ఉందో లేదని నీకు అనుమానాలు వస్తూ ఉంటాయి. వస్తువుకు దూరం అయ్యుకుంది మీకు సందేహాలు నేను పీడిస్తూ ఉంటాయి, అనుమానాలు పీడిస్తూ ఉంటాయి. అంటే గురువు నీకు తగిన మంది ఇస్తాడు, మనస్తత్వాన్ని గ్రహించే గురువు చెప్తాడు. అంటే గురువు ఉపదేశానికి భిన్నంగా ప్రవర్తించకు. గురువు ఆదేశానికి, గురువు ఉపదేశానికి నువ్వు భిన్నంగా ప్రవర్తించు. అంటే ఏ రకమైనటువంటి ఉపదేశం, ఏ రకమైన టీచింగ్ ద్వారా, ఏ రకమైన మార్గం ద్వారా నీకు భగవద్భం కలుగుతుందో గురువు నేను టెస్ట్ చేసేయని చెప్తాడు. అంటే గురువు యొక్క ఉపదేశాన్ని మర్చిపోకు, గురువు యొక్క ఉపదేశాన్ని నువ్వు విస్మరించకు. ఇక్కడ భగవాన్ మాట చెప్తున్నారండి, ఆయన నేర్పెట్టుకోకుండా ఎవరో నేర్పెట్టి చెప్పేస్తున్నారండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏంటండి ఇక్కడ ఆ భక్తుడితో ఈ భగవద్గీత గొడవ గురించి ఇదంతా వచ్చింది కదండి అని. ఇది టాప్ మాట అండి, ఇది టాప్ అండి. కానీ ఆయన మీద పెట్టుకోకుండా పెద్దలు ఎలా చెప్తారని చెప్పేస్తున్నాడు అండి. ఇలాగే ఏం చెప్తున్నాడండి ఇక్కడ, నువ్వు భగవంతుడి పట్ల అపచారం చేశావనుకో, భగవంతుడి పట్ల ఏదైనా పొరపాటు చేశావనుకో, భగవంతుడు చెప్పిన మాటలు వేసడించుకున్నావనుకో, భగవంతుడు చెప్పిన మాటల మీద నీకు గౌరవం లేదనుకో, భగవంతుడి పట్ల నువ్వు అపచారం చేశావనుకో, భగవంతుడు చెప్పిన వాక్యానికి నువ్వు తగిన ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదనుకో, భగవంతుడి పట్ల నువ్వు ఏదైనా చెడ్డ చేశావనుకో, చేస్తే అప్పుడు గురువు నిన్ను క్షమిస్తాడు, నిన్ను సరిదిద్దగాడు. భగవంతుడి పట్ల నువ్వు ఏదైనా పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లు సరిదిద్దుతాడు, నువ్వు చేసిన పొరపాటును గురువు క్షమిస్తాడు. కానీ గురువు పట్ల నువ్వు అపచారం చేశావనుకో, గురువు పట్ల నువ్వు ఏదైనా పొరపాటు చేశావనుకో, భగవంతుడికి కూడా సాధ్యం కాదట్టు క్షమించడం. మీరు అందుతోందండి విషయం, అంటే భగవంతుడి పట్ల నువ్వు అపచారం చేస్తే నువ్వు రక్షించేవాడిని గురువు ఉన్నాడు, గురువు పట్ల కూడా నువ్వు అపచారం చేస్తే నేను రక్షించడానికి భగవంతుడు కూడా సరిపోదు. నేను చెబుతున్నానంటే కదా, నేను ఏం చెబుతున్నానండి, ఇలా పెద్దలు తెలుసు చెబుతున్నారు, తెలుసున్నవారు చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు, తెలుసున్నవారు చెబుతున్నారటండి, ఆ వస్తువు యొక్క స్వభావం తెలుసున్నవారు చెబుతున్నారటండి. ఏమిటి చెబుతున్నారటండి, భగవంతుడి పట్ల నువ్వు అపచారం చేస్తే గురువు నిన్ను క్షమించగలడు, కానీ గురువు నిన్ను సరిదిద్దగలడు, కానీ గురువు పట్ల కనుక నువ్వు అపచారం చేస్తే భగవంతుడు కూడా భగవంతుడు కూడా క్షమించే శక్తి లేదు అని ఎవరు చెబుతున్నారండి ఈ మాటలు, పెద్దలు చెబుతున్నారటండి, తెలుసున్నవారు చెబుతూ ఆయన చెప్పడం లేదట్టు, తెలుసున్నవారు చెబుతున్నారటండి, పెద్దలు చెబుతున్నారటండి ఈ మాటలు. ఇంతకీ భగవాన్ చెప్పేది అంటే గురువు యొక్క దైకి, గురువు యొక్క ప్రేమకి, గురువు యొక్క దైకి, గురువు యొక్క ప్రేమకి. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా నువ్వు అర్హత సంపాదించావు, గురువు యొక్క ప్రేమకి, గురువు యొక్క దయకి, గురువు యొక్క కటాక్షానికి నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా అర్హత యోగ్యత ఎప్పుడైతే నువ్వు సంపాదించావో, ఆయన పట్ల ఆయన పూర్ణ విశ్వాసాన్ని ఎప్పుడైతే పొందగలిగో, నీకు వెంటనే దుఃఖం నశిస్తుంది. నేను మొట్టమొదటి ఇమ్మీడియట్గా వచ్చేది ఏంటంటే నీకు దుఃఖం నశిస్తుంది. దుఃఖకాలంలో నీకు ఎన్నున్నప్పటికీ గురువు యొక్క విశ్వాసం, గురువు యొక్క ప్రేమ, గురువు మీద నీకున్న శరణాగతి, అంటే నీకు గురువు మీద ఎంత విశ్వాసం ఉందో, నీకు గురువు మీద ఎంత ప్రేమ ఉందో, నీకు అంత ప్రేమ నీ మీద గురువుకి అంత విశ్వాసం కనుక నీ మీద కలిగితే నీకు వెంటనే దుఃఖం అప్పుడే ఇక్కడే ఈరన్నా ఇప్పుడే ఇక్కడే నీకు దుఃఖం నశిస్తుంది. జాగ్రత్త అర్థం చేసుకోండి, టూ సైడ్స్ బోత్ సైడ్స్ నుండి వస్తున్నాడు, ఇక్కడ వన్ వే ట్రాఫిక్ కాదు, టూ వే ట్రాఫిక్స్, వన్ వే ట్రాఫిక్ కాదండి, అటు రావాలి, అటు వస్తున్నాడు, ఇటు వస్తున్నాడు భగవాన్, ఇప్పుడు అటు వస్తున్నాడు, ఇటు వస్తున్నాడు. నేను ఆ మధ్య ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నానండి, ఫోన్లో మాట్లాడుతుంటే ఆవిడ ఉన్నారండి ఇటు వచ్చింది ఏమి వదిలేండి వచ్చింది రక్షించి రావాలంటున్నారండి ఆవిడ, ఆవిడ అంటున్నారంటే ఇటు వచ్చింది ఏమి వదలండి వచ్చింది అటు రానివ్వండి అంటున్నారు. అంటే ఆవిడ ఏం నా తెలివితేట వల్ల నేను పెద్ద పెద్ద పొందలేదండి, వచ్చింది అటు రావాలి కదా, అంటే ఈశ్వరానంతరం అటు రావాలి కదా, అటు వస్తే కదా పొందేది, ఇటు వచ్చింది ఏమి వదలండి అటు రానివ్వండి అంటున్నారు ఆవిడ ఫోన్లో మాట్లాడి. దాని అర్థం ఏంటంటే నా తెలివితేటలో నేను పొందలేదండి వచ్చి కరకనేది అటు రావాలండి, ఇటు వచ్చింది ఏమి ఉండాలండి, ఇటు వచ్చింది పెద్ద పెద్దగా ఏమి ఉండదు, రాని వస్తే అంటే అటు నుంచి రావాలంటున్నారు ఆవిడ. అంటే దాని అర్థం ఏంటంటే నా ప్రయత్నం నా తెలివితేటల వల్ల నేను ఏదో చేస్తానన్నప్పుడు దీనివల్ల పొందే తక్కువ అసలు ఆ కేటం వల్ల అటు నుంచి రావాలని. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే నీకు గురువు మీద ఎంత ప్రేమ ఉందో, నీకు గురువు మీద ఎంత విశ్వాసం ఉందో, నువ్వు కూడా నీ మీద అంత ప్రేమ అంత విశ్వాసం కనగలిగితే ఇప్పుడే ఇక్కడ నీకు ఎంత దుఃఖం ఉన్నా ఒక బండెడు దుఃఖం ఉన్నా నశిస్తుంది, నశించడమే కదా నీ దుఃఖం ఉందా, ఆనందంగా విశ్రాంతిగా మారిపోతుంది. దుఃఖం నశించడమే కాదు ఆ దుఃఖం, నీ దుఃఖం ఉంటే ఒక్కసారి ఆనందంగా మారిపోతుంది, నీ అశాంతి అంతా కూడా శాంతిగా మారిపోతుంది. అయితే నీకు వన్ వే ట్రాఫిక్ కాదు, ఇదేంటి వన్ వే ట్రాఫిక్ కాదు, నీకు గురువు మీద ఎంత ప్రేమ ఉందో, నీకు గురువు మీద ఎంత విశ్వాసం ఉందో, గురువు కూడా నేనే ఎంత ప్రేమ విశ్వాసం కలగడానికి ఆ యోగ్యత నువ్వు సంపాదించినప్పుడు నీకు ఎంత నీకు బండికి దుఃఖం ఉన్నప్పటికీ వెంటనే ఇప్పుడు పెద్ద నిప్పు ఉంది అనుకోండి, పెద్ద నిప్పు ఉన్నప్పుడు కూడా బిందె నీళ్ళేస్తే అలా చల్లారిపోతుంది, గురువు అనుగ్రహం కూడా నీ దుఃఖాన్ని అలా చల్లారి చేస్తుంది. ఎప్పుడు నీ గురువు మీద ఎంత ప్రేమ ఉందో, గురువు కూడా నీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు. ఒకసారి ఓ ధరల అమ్మాయి ఉంది, ఏడిపోతే ఏడిపోతుండు, ఓ ధరల అమ్మాయి ఒక 10,000 ఉంటాయి ఆయన అమ్మాయికి, ఒక యాక్సిడెంట్లు ఏముందంటే భగవాన్ని ఎప్పుడు నేను జ్ఞాపకించుకోవడం మా దేశం వెళ్ళిపోతుంది, నేను రోజు రోజు ఎక్కడ రావడం, వేలాది డాలర్లు ఖర్చు పెట్టుకుని రోజు ఎక్కడ తిరగడం, ఇది భీమారా నరసాపరండి, ఎక్కడో మా దేశం వెళ్ళిపోతాను, అంటే రోజు ఖర్చు పెట్టుకుని నేను తిరుగుండమలే తిరగలేను, అంటే ఏదో ఈ అమ్మాయిని కూడా కొంచెం జ్ఞాపకం పెట్టుకుని ఉన్నాను, ఇంత చేస్తే అమ్మాయికి 10,000 ఆ జ్ఞానం చూడండి, ఈ అమ్మాయిని కొంచెం జ్ఞాపకం పెట్టుకుని రోజు రోజు ఈయన్ని వేలు డాలర్లు లక్షల డాలర్లు ఖర్చు పెట్టుకున్నారు అరుణాచలం ఎక్కడ రాగలం అని అన్నాడు అంటాడు. అంటే ఇప్పుడు భగవాన్ ఏమన్నారంటే వెంటనే ఈ ఇంగ్లీష్ లోనే వాడారని ఈ మాటలు భగవాన్. ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ విల్ రిమెంబర్ యూ. అమ్మా నువ్వు భగవాన్ నువ్వు భగవాన్ కనుక జ్ఞాపకం పెట్టుకుంటే భగవాన్ నిన్ను కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ కనుక నేను జ్ఞాపకం పెట్టుకుంటే భగవంతుడు నువ్వు మర్చిపోకుంటే భగవంతుడు కూడా నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటూనే ఉంటాడు. నువ్వు భగవంతుని మరవనప్పుడు భగవంతుడు నిన్ను ఎలా మర్చిపోతాడు? భగవంతుని విడిచిపెట్టినప్పుడు భగవంతుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు? ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ విల్ రిమెంబర్ యూ. నువ్వు భగవంతుని కూడా నీ జ్ఞాపకంలో పెట్టుకుంటే భగవంతుడు కూడా ఆయన జ్ఞాపకంలో నిన్ను పెట్టుకుంటాడు. అనుమానించకు ఈ విషయాన్ని, నువ్వు అనుమానించకు. ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ విల్ రిమెంబర్ యూ. భగవాన్ అంటున్నాడు చూపించి వెళ్ళిపోతున్నాడు. గురు అనుగ్రహానికి పాత్రుడైనడు, దేవతలకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఎలా బతుకుతాడు, ఈ భూమి మీద కూడా ఎలా బతుకుతాడు అంటాడు. అతికెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తోంది, మనకు ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నాడేమో అనిపిస్తుంది. ఈ దేవతలకు అధిపతి ఎవరండి? ఇంద్రుడు. దేవతలకు అధిపతిడు ఇంద్రుడు. బలవంతుడు ఇంద్రుడు, చాలా బలవంతుడు అని చెప్తారు. బలవంతుడు ఇంద్రుడు, ఆయన చేతిలో వజ్రాయుధం ఉంటుంది, ఆయన చేతిలో వజ్రాయుధం ఉంటుంది. కొండలను కూడా పిండి చేసేయగలడు ఆ వజ్రాయుధం, అంత బలవంతుడు. అంటే ఇంద్రుడు, ఇంద్రుడు ఎంత బలంగా బతుకుతాడు, గృహానుగ్రహానికి పాత్రుడైన వాడు కూడా అంత బలంగా, అంత శాంతిగా, అంత ధైర్యంగా ఈ భూమి మీద బతకగలడు. అంటే వాడిని లోకం అంతా విడిచిపెట్టేసింది అనుకోండి, ఏమనిపించదు వాడికి? గృహనిగ్రహం పొందిన వాడిని లోకం అంతా విడిచిపెట్టేసింది అనుకోండి, ఒకటాడు వాడిని వాడికి మట్టికి ఏమనిపించదు వాడికి? ఈ ఎలక్షన్ క్రికెట్ కూడా వాడకుండా పెట్టండి. మీ ఇంట్లో ఎవరన్నా పోటీనైతే మాట్లాడటం మానేస్తేనే మీకు టెన్షన్ వచ్చేస్తాను. ఇంకా కృష్ణుడు కూడా నమ్మకం, మీ ఆయన ఉన్నారనుకోండి, ఏదైనా కోపం వచ్చిన రోజు మీతో మాట్లాడటం మానేశారనుకోండి, మీకు టెన్షన్ వచ్చేస్తుంది. అటువంటి బతుకులు కాదు, అటువంటి బక్క బతుకులు కాదు. రమణ మహర్షి చెబుతున్నాడు, ఎవరైతే గృహనిగ్రహానికి పాత్రులేదో వాళ్ళు లోకం అంతా విడిచిపెట్టేసిన, వాళ్ళు లోకం అంతా విడిచిపెట్టేసిన వాడికి లెక్క పత్రాలు లేదు. వారు స్వతంత్రంగా జీవించగలడు, అంటే వాడు శాంతిగా సుఖంగా ఆత్మవిశ్వాసంతో జీవించగలడు. వాడి వాడి శాంతికి రోటు లేదు, వాడి సుఖానికి కొరత లేదు. ఎవడు గృహనిగ్రహానికి పాత్రుడైన వాడు ఎలా జీవిస్తాడు? ఇంద్రుడు ఎలా జీవిస్తాడు? అంటే ఇంద్రుడు ఎంత బలవంతుడో, అంత ఆత్మవిశ్వాసంతో, అంత ఆత్మబలంతో వాడు జీవిస్తాడు. వాడు గురువు అనుగ్రహానికి పాత్రుడైతే వాడు అటువంటి స్థాయి వస్తుంది. నేను మొట్టమొదటి మీకు చెప్పినటువంటి మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కృష్ణుడిలోని గొప్పతనం మీకు ఏం చెప్పాను నేను? ఈ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని మీరు డిస్కర్స్ అయిపోయే కానీ ఇంట్లో ఎలా ఉంటాడో, కిచెన్లో ఎలా ఉంటాడో మీకు అర్థం అవుతుందో, వంటలు చేసేటప్పుడు ఎలా ఉంటాడు. కృష్ణుడు వడ్డన అంటే ఇష్టం, వడ్డం చేసేవాడు ఎక్కడికైనా వెళితే అంటే కొంచెం చిరిగి చొక్కాలు తొడుక్కున్నాడు అనుకోండి, కానీ వడ్డన కూడా చేసేవాడు. ఏమండి మనం వడ్డన అంటే ఇష్టం కానీ ఆకలి చేయటం ఇష్టం ఉండదు. కొంతమంది ఈ వడ్డం చేసేవాళ్ళు ఆకలి చేయమంటే చేయరు. మనం నెయ్యి వడ్డిస్తారు, కూరలు అయ్యి వడ్డిస్తారు, ఊళ్ళో పిండి వంట కూడా పట్టుకుంటారు, అన్ని వడ్డిస్తారు. కానీ ఆకలి చేయమంటే మటుకు వాళ్ళకి కొంచెం వాళ్ళకి కొంచెం ప్రెస్టేజ్ అడ్డొస్తుంది. కృష్ణుడు ఏం చేసేవాడంటే వడ్డించేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడిని మ్యారేజ్కి వెళ్ళానుకోండి, కృష్ణుడు వడ్డించేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, మళ్ళీ ఆ పని చేయడం ఎందుకు నేను ఆపని తీసేసేవాడు అన్నది వెనక. అంటే జీవుడికి గౌరవం అగౌరవం కాదు, పరమాత్మకు గౌరవం కాదని ఏంటి? మనకి ఆపని తీయడం అగౌరవం. కృష్ణుడు అన్ని ఆపని తీసేసేవాడు. ఇవాళ పని చేస్తున్నాడు చేయనివ్వండి, ఈ పని ఎవడు ముట్టుకోవటం లేదని మనం చేసేద్దామని చేసేసేవాడు. అంటే ఏంటి, గౌరవం అగౌరవం భగవంతుడికి లేదు, గౌరవమని అగౌరవని భగవంతుడికి ఏం లేదు. జీవుడికి గౌరవమని అగౌరవని, గొప్పలని చెప్పలని ముప్పులని ఇవన్నీ కూడా ఎవరికి? జీవుడికి. కానీ భగవంతుడికి గౌరవం లేదు. ఈ ఎవవు ఎవవు గాడి ఎవవు 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 ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ ట్రబుల్స్. అయితే కృష్ణుడిలో ఈ విశేషం ఏంటి? ఆయన ఇంటికి ఎలా కూర్చున్నాడో, యుద్ధంలో అలాగే కూర్చున్నాడు. మీకు అర్థమవుతుంది, కోర్టు ఎలా కూర్చున్నాడు, కోర్టులో అలా కూర్చోడు, ఎవరి దగ్గర రాయబారం పంపినా అలా ఇంటికాడు ఎంత ప్రశాంతంగా ఉండవాడు. యుద్ధ భూమి మధ్యలో ఎన్ని వందల యుద్ధాలు చేసినా ఏమి అసలు కృష్ణుడు జీవితం. కృష్ణుడు మనం ఎందుకు మనం కృష్ణుని దృష్టిలో పెట్టుకోవాలంటే ఆయన జీవితంలో 120 సంవత్సరాలు జీవిస్తే ఒక్క క్షణం కూడా ఆయన ఎప్పుడు టెన్షన్ రాలేదు. ఆయన ఆ విజయవాడ రైల్వే స్టేషన్ లో చెప్తా ఉంటారు, మీ బండి పలానా కలకత్తా వెళ్ళి బండి గంటన్నర లేటుగా వస్తుంది, ఒక గంటన్నర లేటుగా వస్తున్నందుకు మా విచారం వ్యక్తం చేస్తున్నామని. ఆ గంటన్నర లేట్ అనేటప్పటికే మనకి టెన్షన్ వచ్చేస్తుంది. శాస్త్రాన్ని యుద్ధ భూమిలో ఎవరు చెప్పగలరండి? శుభ్రంగా కాదీ తాది ఇడ్లీ తిని ఓ చెట్టుకని కూర్చుని ఓ సీలింగ్ ఫ్యాన్ కింద కూర్చుని ఎవరైనా పాఠం చెప్పమంటే చెబుతాడు కానీ ఇంకో తరగతి ఇంకో 5 నిమిషాల్లో మనం చచ్చిపోతాం అనుకున్నాడు శాస్త్రం ఏం చెబుతాడు అసలు. భగవద్గీతను ఎక్కడ చెప్పాడు? చెట్టు కింద చెప్పలేదు. దాని ఇంటికి బెడ్రూమ్లో చెప్పలేదు. గర్భవంతం బాత్రూంలో చెప్పలేదు. ఎక్కడ చెప్పాడు? ఒక ఎంత భూమిలో ఒక వార్ ఫీల్డ్ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఓ వార్ ఫీల్డ్. ఇంకో 5 నిమిషాల్లో మనం బతుకుంటామో తెలియదు, చచ్చిపోతామో తెలియదు. అంతే కదా, యుద్ధానికి వెళ్ళిన వాడు ఇంటికి వస్తాడని చెప్పలేము. చచ్చిపోవచ్చు, ఇంటికి రావచ్చు, ఎవరు చెప్పలేము. సత్యనీతి లేదు. యుద్ధానికి వెళ్ళిన వాడు బతుకుతాడని సత్యనీతి లేదు. ఎంత వీరుడైనా చచ్చిపోతాడు, ఎంత వీరుడైనా చనిపోతాడు. అయితే కృష్ణుడు ఆ క్రైసిస్ లో కూడా, భీష్ముడు ఘోరంగా యుద్ధం చేసినప్పుడు కూడా ఎక్కడ టెన్షన్ చూడాలి. అయితే ఆ యుద్ధభూమిలో చక్రం కూర్చొని కిందకు ఉడికాడు, కిందకి ఉడికాడు. అప్పుడు సిరుకు చొక్కాడు ఆయన నల్లేసుకున్న దండలో కొంచెం చెదిరినట్టు. ఆయన మైండ్ లో టెన్షన్ లేదు. ఆయన మైండ్ లో మటుకి టెన్షన్ లేదు. భీష్ముడు ఇంత ఘోరంగా యుద్ధం ఎందుకు యుద్ధం చేశానంటే పాండవుల మీద నాకు ఇష్టం లేకపోవడం కాదు, పాండవుల మీద విరోధం కూడా కాదు, అర్జునుడు చంపేద్దామని కాదు, భగవంతుడు కూడా భక్తుల కోసం ఆడిన మాట తప్పడం లోకం చేత అనిపించడం కోసం ఈ పని చేశారన్నాడు. అప్పుడు కూడా భీష్ముడు అలా మాట్లాడినప్పుడు కూడా ఈయనకి టెన్షన్ లేదు. కృష్ణుడు ఆడిన మాట తప్పాడని మనం చెప్పుకున్నానికి ఏం టెన్షన్ కాదు. ఇంతకీ నేను చెప్పేది అది, పాండవులను రక్షించాడు కృష్ణుని అనుకున్నానికి ఏం పొంగి వచ్చాడు. పాండవుల కోసం ఆయన అయితే ఆడిన అబద్ధాలు చెప్పాడు, పాండవుల కోసం కృష్ణుడు అబద్ధాలు చెప్పాడని మనం చెప్పుకున్నా ఆయనకి టెన్షన్ లేదు. ఎందుకంటే కృష్ణుడి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఒకే ఒక వరడు. కృష్ణుడి జీవితంలో మీకు ఎక్కడ యుద్ధంలో కానీ, ఇంటికాడ కానీ, బెడ్రూమ్ లో కానీ, మరొక చోట కానీ, అంబాసిడర్గా వెళ్ళినప్పుడు కానీ, అదవకులంతా నశించినప్పుడు కానీ ఎక్కడ టెన్షన్ రాలేదు. వారు దేవుడు ఆయన కూడా ఆయన నశించిపోతున్నప్పుడు కూడా కామగా ఉన్నాడు కానీ టెన్షన్ రాలేదు ఆయనకి. ఇంత నిరహంకార స్థితి. మన కాడికి టెన్షన్ వస్తుంది కానీ నిరహంకార స్థితి పొందేవాడికి టెన్షన్ లేదు. వాడు దేవుడు. అంటే టెన్షన్ లేని జీవితం ఎలా జీవించాలో మనకు ఉదాహరణకు ఒక కృష్ణుడి యొక్క జీవితం. గురుదేవ వాసుదేవ మహాదేవ. 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 ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ.